అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన యుద్ధం అనే ఒక చిన్న నవల విందాం. ఢిల్లీ నుంచి వస్తున్న విమానం మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవబోతోంది. మైక్లో నుంచి హిందీలోనూ ఇంగ్లీష్లోనూ అనౌన్స్మెంట్ వినిపించింది. ఎయిర్పోర్ట్ లాంజ్లో సోఫాలో కూర్చుని ఉన్న నేను చటుక్కున లేచాను. మమ్మీ, ప్లేన్ వచ్చేస్తుందా? నాతో పాటు లేచిన సంజయ్ నా చీర కుచ్చీలని గట్టిగా పట్టుకుంటూ అడిగాడు. నేను తల ఊపుతూ వాడిని చప్పున ఎత్తుకున్నాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఒక్కసారి కళ్ళు దించి నేను ధరించిన చీర వైపు చూశాను. విజయ్కి ఎంతో ఇష్టమైన చీర. లేత పసుపు రంగు మీద ఆకుపచ్చ చుక్కలతో అందమైన లతలు, బార్డర్గా కాశ్మీర్ సిల్క్ చీర అది. విజయ్ని పంపే రోజున ఇదే చీర కట్టుకున్నాను. మళ్ళీ 3 సంవత్సరాల తరువాత ఈనాడు పెట్టెలో నుండి తీశాను. నా కళ్ళల్లో చివ్వున నీళ్లు కమ్ముకున్నాయి. మళ్ళీ ఈ చీర కట్టుకునే అదృష్టం ఈ జన్మకి ఉంటుందని భయపడిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. విజయ్ వెళ్లే రోజు ఇప్పటికీ గుర్తుంది. నా మనసు గతంలోకి పరుగులు తీసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన అతను సాయంత్రం బయలుదేరాలని చెప్పాడు. అప్పటికి సంజయ్ 12 రోజుల పసికందు. 13వ రోజున నామకరణం చాలా ఘనంగా చేయాలని ఉత్సాహపడుతూ అందరినీ పిలిచాము. అమ్మ వంట బ్రాహ్మణులని పిలిచి మరునాడు ఏమేమి పిండి వంటలు చేయాలో చెబుతూ ఉంటే ఆసక్తిగా వింటూ నిలబడిన నన్ను విజయ్ ఇంటికి రాగానే, ఒకసారి లోపలికి రా అంటూ పడక గదిలోకి పిలిచి, బారసాల ఆగిపోయినట్టుగా అందరికీ కబురు చెయ్యి, నేను ఊరు వెడుతున్నాను అని చెప్పగానే నేను నీరు కారిపోయాను. మరో గంట మా ఇల్లంతా విజయ్ ప్రయాణం గురించిన చర్చతో నిండిపోయింది. అతను భోజనం చేశానని అనిపించినట్టుగా గబగబా తిని లేచాడు. ప్రతిరోజు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఒకరికి ఒకరు కొసరికొసరి వడ్డించుకుంటూ తినేవాళ్లం. ఈరోజు అలాంటిదేమీ లేనట్టు మర్చిపోయినట్టుగా చేతులు కడిగేసి లేచి వెళ్లిపోయాడు. విజయ్ సాయంత్రం వెళ్లిపోతున్నాడు. అతనే చకచకా కావలసినవన్నీ పెట్టెలో సర్దుకుంటున్నాడు. పెట్టె సర్దుకుంటూనే నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు, అప్పగింతలు చెప్పాడు. నేను కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉయ్యాల తొట్టిని ఊపుతూ విమూఢురాలిలా చూస్తూ నిలబడ్డాను. పెట్టెకి తాళం వేస్తున్న విజయ్ ఎందుకో తలెత్తి చూసినవాడు క్షణం ఆగిపోయాడు. నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో, వెంటనే చేస్తున్న పని ఆపి నా దగ్గరగా వచ్చాడు. రాధా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు మీ మామయ్య ఇంట్లో మేడ మీద చెప్పిన మాటలు గుర్తున్నాయా? కళ్ళల్లో వెతుకుతూ అడిగాడు. నేను తల ఊపాను. ఎందుకు గుర్తులేదు? బాగానే గుర్తున్నాయి. రాధా, నేను మిలిటరీలో పనిచేస్తున్నాను. నాతో పెళ్లి అంటే నువ్వు జీవితంతో జూదమాడినట్టే. ఏ క్షణంలోనైనా నేను నిన్ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. నెలల తరబడి నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. మృత్యువుతో నేను అతి సన్నిహితంగా ఉంటాను. నువ్వు చదువుకున్న దానివి, బాగా ఆలోచించుకో అని అన్నాడతను. జీవితానికి స్థిరత్వం ఏముంది? మృత్యువుకి యుద్ధరంగమే కావాల్సిన అవసరం లేదు. మా పిన్ని కూతురు భర్త 2 రోజులు జ్వరంతో పోయాడు, దానికేం చెప్పగలం అన్నాను నేను. నా మాటలు వినగానే అతని కళ్ళల్లో ఆనందం, ప్రశంసలు లాంటివి కనిపించాయి. ఆ సంభాషణ ఇప్పుడు అతనికి కూడా గుర్తుకొచ్చినట్టుంది. వెంటనే దగ్గరికి తీసుకున్న విజయ్ తగ్గు స్వరంతో అన్నాడు, రాధా, నేను వెళ్తున్నాను. ఒకవేళ నిన్ను తిరిగి రాకపోతే నువ్వు మనిద్దరం గడిపిన జీవితాన్ని ఒక కలలా మర్చిపో, వేరే పెళ్లి చేసుకో. నేను అతన్ని కోపంగా దూరంగా తోశాను. వేలు పెట్టి పక్కనే ఉన్న ఉయ్యాలలో ఉన్న పసికందుని చూపిస్తూ, వాడిని చూసి అయినా నువ్వు ఇలా మాట్లాడకూడదు అన్నాను. విజయ్ కళ్ళు బాబు మీద నిలిచాయి. దగ్గరికి వెళ్ళి మెద్దటి పక్క మీద నిద్రపోతున్న వాడి చేయి పట్టుకున్నాడు. సంజయ్ అంటూ వాడి చేతి వేళ్లను బలవంతంగా తెరిచి అరచేతిలో తన చూపుడు వ్రేలితో రాశాడు, రాధా, బాబుకి నామకరణం చేసేశాను అన్నాడు. తరువాత తగ్గు స్వరంతో, రాధా, నేను చాలా మారిపోయాను. ఎంత మొండిగా ఉండేవాడిని, అసలు సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని చూసి ఒట్టి ఫూల్స్ అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నేనే ఒక సెంటిమెంటల్ ఫూల్ని అయ్యాను. ఒకవేళ నేను మళ్ళీ రాకపోతే నా ఆత్మకి శాంతి ఉండదేమో. మళ్ళీ అదే మాట? ఆ మాట తప్ప నీకు ఇంకేం దొరకలేదా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు, ఖచ్చితంగా వస్తావు, ఆవేశంతో గట్టిగా అన్నాను.
థ్యాంక్ యూ రాధా. నిన్ను చూసిన తరువాత పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్న నా నిర్ణయమే మారిపోయింది. సంజయ్, జాగ్రత్త, వాడిని నీకు, నిన్ను వాడికి అప్పచెప్పి వెళ్తున్నాను అన్నాడు. అతను ఒక క్షణం నన్ను తేరిపారా చూశాడు. రాధా, చెవుల్లో దూది, నడుంకి కట్టు, బాలింతతనంలో మెరుస్తున్న నీ కళ్ళు, తాంబూలంతో పండిన నీ పెదవులు, నీ ఈ రూపమే నాకు గుర్తుంటుంది అన్నాడు. నేను ఇంకా అతనికి దూరంగా నిలబడలేకపోయాను. కాసేపు గడిచింది. అమ్మా వాళ్ళు నువ్వు పచ్చి బాలింతరాలివి, చలిగాలి బాగా వేస్తోంది అని అంటున్నా వినకుండా విజయ్ని పంపించడానికి నేను కూడా స్టేషన్కి వెళ్ళాను. విజయ్ కూడా ఎందుకో కాని నన్ను గట్టిగా రావద్దని శాసించలేదు. స్వెటర్ వేసుకుని తలకి స్కార్ఫ్ కట్టుకో, చలిగాలి వేస్తుంది అన్నాడు. కారులో సామాను సర్దాము, నువ్వు డ్రైవ్ చెయ్యి అన్నాడు. విజయ్ నా వల్ల కాదు అన్నట్టు తల తిప్పాను. విజయ్ తనే వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. అమ్మ, మావయ్య, విజయ్, తమ్ముడు, రమణ అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ రోజు వీళ్ళ ట్రూప్ అంతా వెడుతోంది కాబోలు. ఆ స్టేషన్ మొత్తం అంతా ఈ మిలిటరీ వాళ్లే ఉన్నారు. ప్లాట్ఫామ్ అంతా యూనిఫామ్ ధరించిన విజయ్ లాంటి వాళ్లతో, వాళ్ళని పంపించడానికి వచ్చిన మాలాంటి వాళ్లతో కిటకిటలాడుతోంది. ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది అన్నాడు మావయ్య. తెలీదు, ఎక్కడో ఒకచోట వేరే ట్రైన్ వీళ్ళని తీసుకువెళ్ళడానికి ఉంటుంది. అక్కడి నుంచి సరిహద్దుల్లో ఉన్న రక్షణ స్థావరాలకి వెళ్ళిపోతారట అన్నాడు రమణ. విజయ్ని పంపించడానికి అతని స్నేహితులంతా వచ్చారు. విజయ్ వాళ్లతో నవ్వుతూ తుళ్ళుతూ జోక్ చేస్తున్నవాడల్లా మాట్లాడుతున్నాడు. ట్రైన్ బయలుదేరబోతున్నట్లుగా విజిల్ వేశారు. పెట్టలో ఎక్కబోతున్న విజయ్ అందరితో చెప్పి ఆఖరిసారిగా నా వైపు తిరిగాడు. హఠాత్తుగా అతని రెండు చేతులు నా భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి. ఏదో చెప్పాలన్నట్లుగా అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. మా ఇద్దరి ముఖాల్లోనూ ఇదే ఆఖరి చూపోనేమోనని, మా మనసుల్లో ఇదే ఆఖరి స్పర్శేమోనని వెరపు కలిగింది. ఒకరిని ఒకరు మళ్లీ మళ్లీ చూడగలమా అనే సంకోచం. ఆ క్షణంలో నా రెండు భుజాల్ని గుచ్చిపట్టుకున్న అతని చేతుల్ని మణికట్ల దగ్గర నేను కూడా వదల్లేనట్టుగా గట్టిగా పట్టుకున్నాను. ఆ స్పర్శని, చూపుల్ని నా గుండెల్లో చిరస్మరణీయంగా ఎప్పటికీ మరిచిపోలేనంత స్థిరంగా దాచుకోవడానికి వెతి ప్రయత్నం చేస్తున్న దానిలా నిలబడ్డాను. నా కళ్ళ నిండా చివ్వున నీరు బిగినాయి. ఏ రాధా, ధైర్యంగా ఉంటానని నాకు మాట ఇచ్చావు, ఆ సంగతి మర్చిపోతున్నావా? ఏది, గివ్ మీ యువర్ స్మైల్, ఊర్కో అంటూ తగ్గు స్థాయిలో అన్నాడు. కళ్ళనీళ్ళని బిగబట్టుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వడానికి ప్రయత్నించాను. నా పెదవులు నవ్విన మాట నిజమే కాని నా కళ్ళు ఏడుపుని ఆపుకోలేకపోయినాయి. ఈ 11 నెలలలో వివాహ జీవితం అంటే స్వర్గం అనిపించేలా చేశాడతను. నన్ను కావాలని చేసుకున్నాడు. నలుగురిలో నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించేలా చేశాడు. భగవంతుడు ఈ జీవితంలో నీకేం వరం కావాలని అడిగితే జన్మజన్మలకి ఇతనికి భార్య అయ్యే అదృష్టం ఇవ్వమని కోరుకునేలా చేశాడు. ట్రైన్ కదిలింది. విజయ్ అందులో ఎక్కి కూర్చున్నాడు. చాచిన అతని గుడిచెయ్యి వీట్కోలుగా ఊపుతూ ఉంటే దానికి నేను పెళ్లిలో పెట్టిన వజ్రపుటుంగరం లైట్ల కాంతిలో మరింతగా మెరవసాగింది. ట్రైన్ కనిపించనంత దూరం వెళ్ళిపోయింది. నాకెంతో ప్రియమైన విజయ్ని తీసుకుని వెళ్ళిపోయింది. నేను స్థాణువులా ఇంకా అలాగే నిలబడిపోయాను. రా, వెళ్దాం రా అని అమ్మ తట్టి పిలుస్తూ ఉంటే ఈ లోకంలోకి రాలేనట్టుగా అమ్మ వైపు తిరిగాను. ఆ కళ్ళల్లో బాధ, సానుభూతి ఉన్నాయి. నేను ఒక్కసారిగా అమ్మ భుజం పట్టుకుని బావురుమని కరువు తీరా ఏడ్చేశాను. తరువాత తరచుగా నాకు కల వచ్చేది. అందులో ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో నుండి ఉంగరం మెరుస్తున్న చెయ్యి నాకు వీడ్కోలు చెబుతూ ఉంటుంది. అక్కడ జనం ఎవ్వరూ ఉండరు. ట్రైన్ వెళ్ళిపోగానే నాకు భరించలేనంత ఒంటరితనంగా అనిపిస్తుంది. ఒంటరితనంలోనే అంతులేని నిరీక్షణంలో కాలం నత్తనడకలా నడుస్తూ ఉంటే 3.5 సంవత్సరాలు గడిచిపోయాయి. విజయ్ వెళ్లిన తరువాత బేలతనానికి లొంగిపోకూడదని, ధైర్యంగా ఉండాలని నాలో నేను శపథం చేసుకున్నాను. బాబుకి 4-5 నెలలు నిండిన తరువాత మామయ్య ప్రోద్బలం మీద నేను ఆడపిల్లల కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. పగలంతా కాలేజీలో పాఠాలకు సంబంధించిన పని, ఇంటికి రాగానే సంజయ్తో కాలక్షేపం, ఇలా ఒంటరితనానికి ఉచ్చు బిగించాలని నేను చేసే ప్రయత్నం రాత్రివేళలా పూర్తిగా విఫలమయ్యేది. నాకు నిద్ర పట్టేది కాదు, దిగులుగా అనిపించేది. విజయ్ ఎక్కడున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అనిపించేది. మన దేశానికి పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభమైంది. తరువాత బంగ్లాదేశ్ సమస్య. విజయ్ కొలీగ్ సుందరం యుద్ధంలో పోయాడట. అతని తల్లి దుఃఖం చెప్పనలవి కానిది. ఆ రోజు కాలేజీ నుంచి రాగానే అమ్మ ఈ వార్త చెప్పగానే బట్టలైనా మార్చుకోకుండా వాళ్ళ ఇంటికి పరిగెత్తాను. ఆ ఇల్లు శోకసముద్రంలో ఉంది. తండ్రి పడక కుర్చీలో ముఖం మీద తువ్వాలేసుకుని తన బాధ ఎవ్వరికీ పంచడం ఇష్టం లేనట్టుగా కూర్చుని ఉన్నాడు. తల్లి తన కొడుకు పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తోంది. సుందరం భార్య అమృత అయితే మరీను, తల గోడకేసి బాధకుంటూ ఉంటే తల్లి వాళ్లు బలవంతంగా పట్టుకుని ఆపేస్తున్నారు. అమృత నన్ను చూడగానే చేతులు చాస్తూ వచ్చింది. రాధా, అయిపోయింది, నా జీవితం బుగ్గే అయిపోయింది, నేనెలా బతకాలి, ఈ పిల్లల్ని ఏం చేయాలి? అమృతని గుండెలకు అదుముకున్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. అమృతనికి నేనేమని ధైర్యం చెప్పగలను? నాకు ఇదే స్థితి వస్తుందేమో. నా శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఇక ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత నీరసంగా ఇంటికి వచ్చాను. నా కడుపులో అర్థం కాని మంట, గుండెల్లో చెప్పనలవి కాని వేదన, అతని క్షేమం తెలియచేసే కబురు కోసం ఎదురు చూసే ఆరాటం. ఏ 2 నెలలకో ఎక్కడి నుంచో నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, బాబు ఎలా ఉన్నాడు అని అతి క్లుప్తంగా రాసిన ఉత్తరం వచ్చేది. ఆ రోజు ఎంత సంతోషపడిపోయేదాన్నో. చాలా సంబరంగా ఉండేది, చెప్పలేని బలం వచ్చేది. జవాబు రాయడానికి మాత్రం అడ్రస్ ఉండేది కాదు, మళ్లీ ఉత్తరం వచ్చేది కాదు. అదొక భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నా మనసు గమ్యం తెలియని వ్యక్తి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉండేది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా కాలచక్రం అలా తిరిగిపోతూనే ఉంది. 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ 3 సంవత్సరాలలో నేను ఎన్నో పరీక్షలకి తట్టుకోవాల్సి వచ్చింది. హార్ట్అటాక్ వచ్చి అమ్మ పోయింది. మామయ్య మరీ సుస్థి మనిషి అయిపోయాడు. ఆయనకు డాక్టర్ ఏదైనా పల్లెటూరు వెళ్లి ఉండమని సలహా ఇచ్చాడు. సిటీలో ఒంటరిగా ఉన్న నన్ను ఆయన వదిలి వెళ్లలేదు. నేను మాత్రం ఉద్యోగం వదిలి ఎలా వెళ్ళను? ఈ గడ్డు రోజుల్లో ఉద్యోగమే నాకు శ్రీరామ రక్ష అయింది. నా కోలెక్చరర్స్ ఎంతో మంచివాళ్లు. నేనంటే ఎంతో అభిమానం, సానుభూతి చూపించేవాళ్లు. తరచుగా నేను వాళ్లలో ఎవరినో ఒకరిని నా ఇంటికి భోజనానికి, టీకి రమ్మనమని పిలుస్తూ ఉండేదాన్ని. ఈ ఒంటరి సమయంలో విజయ్ తమ్ముడు రమణ నాకు చాలా అండగా నిలిచాడు. అతని భార్య దుర్గ గడుసరి, నోటి తొందరగల మనిషి అయినా సరే నన్ను మాత్రం గౌరవంగానే చూసేది. సంజయ్ రమణ దగ్గర బాగా అలవాటయ్యాడు. రమణ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2 పిల్లలు, చాలీ చాలని జీతం. దుర్గ నా దగ్గర చీటికి మాటికి డబ్బు అప్పు అడిగి తీసుకువెళ్లేది. నాకు అది బాధగా కాస్త కూడా అనిపించేది కాదు. వాళ్ళు నాకు ఒంటరితనం పోగొడుతూ ఒక రకంగా సహాయపడితే, నేను మరో రకంగా వాళ్ళకి సహాయపడగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉండేది. ఈ 3.5 సంవత్సరాలలో సంజయ్ పెరిగాడు. బాగా నడక మాటలు వచ్చేశాయి. అందులో నేను కాలేజీకి వెళ్లేటప్పుడు దుర్గ దగ్గర వదిలి సాయంత్రం వచ్చేటప్పుడు తిరిగి తీసుకొచ్చేదాన్నేమో. దుర్గ గడుస్తనమంతా వాడికి వచ్చేసింది. ఫ్రెండ్స్ అందరినీ నా దగ్గరగా తెచ్చే ఫోన్ నాకు ఆప్తమిత్రురాలు అయింది. నా కొలీగ్స్కి కొంతమందికి ఫోన్స్ ఉన్నాయి. ఆదివారం వస్తే ఫోన్ దగ్గర కూర్చుంటే టైం ఇంతైందా అనే ధ్యాసే ఉండేది కాదు. విజయ్ లేని ఒంటరితనాన్ని ఇలా 10 మందితో కలిసిమెలిసి ఉండి వాళ్ళని నాలో కలుపుకుని జీవితంలో శూన్యం చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డాను నేను. ఒకరోజు ఆదివారం 12:00 ఫోన్ మోగింది. పుస్తకం చదువుకుంటున్న నేను లేచి వెళ్ళి తీశాను. ఢిల్లీ నుంచి ట్రంక్ కాల్. ఆపరేటర్ నెంబర్ కలుపుతోంది. ఢిల్లీ నుంచి ట్రంక్ కాలా? ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటూనే నిలబడ్డాను. ఇంతలో ఆపరేటర్, స్పీక్ ఆన్ ప్లీజ్ అని వినిపించింది. హలో అన్నాను. హలో రాధా అటువైపు నుంచి వినిపించింది. ఆ పేరు వినపగానే ఉలిక్కిపడ్డాను, నిటారుగా అయ్యాను. రాధా నువ్వేనా? అవతల నుంచి వినిపిస్తోంది. ఎవరు, ఎవరు మాట్లాడేది? నా చెవుల్ని నమ్మలేనట్టుగా బిగ్గరగా అరిచేశాను. నేను విజయ్ని. విజయ్ అరిచేశాను. రాధా. ఆ పేరు వినగానే అంతులేని సంతోషం, చెప్పలేని దుఃఖం కెరటాల్లా ఉవ్వెత్తున లేచాయి. ఎక్కడునుంచి మాట్లాడుతున్నావు అని అడిగాను. ఢిల్లీలో ఒక ఫ్రెండ్ ఇంటి నుంచి అని చెప్పాడు విజయ్. అడ్రస్ చెప్పు, నేను వచ్చేస్తాను అన్నాను. నోనో, నేనే వచ్చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడు? 4-5 రోజుల్లో వచ్చేస్తున్నాను అన్నాడు. 4-5 రోజుల నా వల్ల కాదు, ప్లేన్లో 2 గంటలు కూడా పట్టదు. నేనిప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను అన్నాను. అతను నవ్విన శబ్దమైంది. ఎగ్జైట్ కావద్దు, నేను వచ్చేస్తున్నాను. గురువారం అక్కడ ఉంటాను. చూడు, ఎవ్వరికీ చెప్పొద్దు, నేను వచ్చేస్తున్నాను శాశ్వతంగా అన్నాడు. నిజంగా అని అడిగాను నేను. నిజంగా, మళ్ళీ వెళ్ళనే వెళ్ళను అన్నాడు. ఎందుకని? ఉద్యోగం వదిలేశావా అని అడిగాను. అన్నాడు. మరి, రెట్టించాను నేను. అతను క్షణం ఆగాడు. చెప్పు, తొందర చేశాను. ఉద్యోగమే నన్ను వదిలేసింది అన్నాడు. నిజంగా? ఎంత శుభవార్త. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. విన్నావా? డోంట్ వర్రీ, నీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, మనకేమీ లోట్లేదు. నాకు ఉద్యోగం ఉందిగా అన్నాను. థ్యాంక్ యూ రాధా, బాగున్నావా నువ్వు అన్నాడు. బాగా. నేను ఏడవసాగాను. ప్లీజ్, మన కష్టాలు తీరిపోయాయి కదా, నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ గాడ్, అస్పష్టంగా అన్నాను నేను. రేపో ఎల్లుండో నీకు ఒక ఉత్తరం అందుతుంది అన్నాడు. ఏముంది అందులో అని అడిగాను నేను. చదువు, నీకే తెలుస్తుందిగా అన్నాడు విజయ్. విజయ్, ఇన్ని రోజులైంది నిన్ను చూచి నాకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది, అతను డగ్గుత్తికతో అన్నాడు. రాధా, నాకు అలా అనిపించడం లేదు. నిన్ననే నిన్ను వదిలి వెళ్ళాను. నువ్వు ట్రైన్ దగ్గరికి వచ్చి వీడ్కోలు ఇచ్చావు. ఈరోజు తెల్లవారింది, నీకు ఫోన్ చేశాను. ఈ మధ్య కాలం గడిచిందే, అది రోజులో, వారాలో, నెలలో, సంవత్సరాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను మనిషిగా బ్రతకలేదు, మరగా జీవించాను. తెలిసిందా అన్నాడు. నాకు అర్థమైంది. బహుశా నీకు ఫోన్ చేయడానికి మళ్ళీ వీలు కాదు. నేను గురువారం వచ్చేస్తున్నాను. ప్లేన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే టెలిగ్రామ్ ఇస్తాను, ఓకేనా అన్నాడు. సరే, ఇక ఉండనా అని అడిగాడు. గురువారం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాను. నేను కూడా. రాధా, సంజు ఎలా ఉన్నాడు అడిగాడు విజయ్. నాకు హఠాత్తుగా వాడి సంగతి గుర్తుకు వచ్చింది. దివ్యంగా ఉన్నాడు. వాడితో మాట్లాడించనా అన్నాడు విజయ్. నేను రిసీవర్ పక్కకు పెట్టి వాకిట్లోకి పరిగెత్తి ఆడుకుంటున్నవాడిని ఎత్తుకు వచ్చేశాను. ఫోన్ చేతికి ఇచ్చి హలో డాడీ అనమన్నాను. వాడికి ఆట మధ్యలో హఠాత్తుగా లాకు వచ్చినందుకు కోపం వచ్చినట్టుంది. మూతి బిగించాడు. అను, మా తండ్రి కదూ అంటూ బతిమిలాడాను. వినలేదు వాడు. అను అంటూ కసిరాను. వాడు వెంటనే ఫోన్లోకి హలో అని అరిచాడు. హలో సంజు అన్నాడు విజయ్. నా పేరు సంజయ్ అన్నాడు సంజు కోపంగా. హలో సంజయ్, నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను, నీకేం కావాలి అన్నాడు విజయ్. నాకా, మా డాడీని తెచ్చిపెట్టండి అన్నాడు సంజు. ఎవరు ఎప్పుడు అడిగినా వాడు అలాగే సమాధానం చెబుతాడు. మై గాడ్ అంటూ విజయ్ ఫోన్లో నవ్వడం నాకు వినిపిస్తూనే ఉంది. అప్పటికే చాలా టైం అయిందని ఆపరేటర్ హెచ్చరించడంతో విజయ్ ఫోన్ పెట్టేశాడు. సంజయ్ ఏమో ఆటకి పరిగెత్తాడు. నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండె ఆనందోత్సాహాల్ని తట్టుకోలేనట్టుగా వేగంగా కొట్టుకుంటోంది. నేను అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాను. ఆ రాత్రి ఎలా గడిచిందో నాకు తెలియలేదు. కాలేజీకి ఒక 2 వారాలు సెలవు రాసి పంపించేశాను. మర్నాడు నా కొలీగ్ సుభద్ర, జానకి, సరస్వతి వచ్చారు. కొంతమంది ఫోన్ చేశారు. నా ఆరోగ్యం బాగానే ఉందని, ఊరికే సెలవు పెట్టానని వాళ్ళని నమ్మించేసరికి నా తాతలు దిగివచ్చారు. నాకు ఏమీ తోచలేదు. ఇల్లంతా సర్దాను. విజయ్ వెళ్లేసరికి మేము అద్దె ఇంట్లో ఉన్నాము. అమ్మ పోయిన తర్వాత బ్యాంకులో ఆమె నాకు ఉంచిన డబ్బు పెట్టి నేను హౌసింగ్ బోర్డు ఇల్లు ఒకటి తీసుకున్నాను. విజయ్ పుస్తకాలు, బట్టలు అన్నీ మళ్లీ సర్దాను. వాటికి మీ యజమాని వస్తున్నాడు సుమా అని మనసులోనే హెచ్చరికలు చేశాను. ఆ మధ్యాహ్నం పోస్ట్లో ఉత్తరం వచ్చింది. నేను ఎంతో సంతోషంతో దాన్ని తీసుకువచ్చి మంచం మీద కూర్చొని చదువుకోసాగాను. అందులో ఇలా ఉంది. రాధా డియర్, 8 వారాల నుంచో నీకు ఈ ఉత్తరం రాయాలని ఉంది. నాకు శక్తి చాలలేదు. నేను దాదాపు 3 నెలలుగా హాస్పిటల్లో ఉన్నాను. రాధా, నువ్వు కనిపించగానే 2 చేతులు చాచి నిన్ను దగ్గరికి లాక్కునే అదృష్టం నాకు పోయింది. నా కుడి చేతిని యుద్ధరంగానికి అప్పచెప్పేశాను. 1 చేత్తో అవిటివాడిగా నీ దగ్గరికి వస్తున్నాను. నిన్ను ఇన్నాళ్ళు నేను దగ్గరికి లాక్కునేవాణ్ణి. ఇప్పుడు నువ్వే నన్ను దగ్గరికి తీసుకోవాలి. ఏ రాధా, ఏడుస్తున్నావా? చాలామంది కంటే మనం నయం కదా. నాతో పాటు పనిచేసే 3 చనిపోయారు. వాళ్లకంటే మనం నయం కదా. నాకు 1 చెయ్యి పోతే ఏమవుతుందిట? ఇంటి దగ్గర నా కోసం ఇంకో 4 చేతులు భగవంతుడు ఉంచాడు కదా. నీవి, సంజయ్వి. సంజయ్ పెద్దవాడైనాడేమో కదూ. ఏడవకు ధైర్యం తెచ్చుకో. ఎయిర్పోర్ట్కి నువ్వు ఒక్కదానివే రా. ఇంకెవ్వరూ వద్దు. నేను వస్తున్నట్టు ఎవ్వరికీ తెలియచేయకు. 1 రోజులు నేను నీతో సంజయ్తో ఒంటరిగా గడపాలి. చుట్టాలని చూడాలని ఉంటే తరువాత మన ఇద్దరం వెళ్దాం. ఏమంటావు నువ్వు? 3.5 సంవత్సరాల తరువాత వస్తున్న భర్తకి ఎలాంటి వెల్కమ్ ఇస్తావో చూస్తాను. ఉంటాను. ఈ ఉత్తరం నా ఎడమ చేతి వ్రాత. దాదాపు 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేయగలిగితే ఈ మాత్రం రాయగలుగుతున్నాను. ఉంటాను. ఈ లోపల వీలైతే ఫోన్ చేస్తాను, లేకపోతే గురువారం వచ్చేస్తాను. ప్లేన్ టికెట్ దొరకగానే టెలిగ్రామ్ ఇస్తాను. విశేషాలు కలుసుకున్నప్పుడు ఎన్నో కబుర్లు ఉన్నాయి. నువ్వు వినలేక విసుగుపడతావేమోనని భయంగా ఉంది. ఇక ముగించనా? ప్రేమతో విజయ్. ఆ ఉత్తరం నాలోని ఉత్సాహపు పొంగు మీద నీళ్లు చల్లేసింది. ఒకసారి కాదు, 100 సార్లు, 1000 సార్లు చదువుతున్నాను. విజయ్ ఉద్యోగం ఎందుకు పోయిందో నాకు అర్థమైంది. యుద్ధంలో చేయి పోగొట్టుకున్న అతను ఇక ఆ ఉద్యోగానికి అనర్హుడు. విజయ్ వచ్చేస్తున్నాడు, శాశ్వతంగా వచ్చేస్తున్నాడు. ఇక మా ఇద్దరి మధ్య ఎడబాటు అనేది లేదు. విజయ్కి చేయలేకపోతేనే నా చేతులు అతనివి కావా అనుకున్నాను. నా 2 చేతులు చూసుకున్నాను. వాటిల్లో ఇక నుంచి 1 చెయ్యి నాది కాదు, విజయ్ది అనుకున్నాను. అతను కోరినట్టే నేను విజయ్ రాక గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా ఆలోచనల్లో ఉండగానే ఇంతలో హఠాత్తుగా మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతోంది. నేను ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చాను. అనౌన్స్మెంట్ హిందీలో ఇంగ్లీష్లో వినిపిస్తుంది. విజయ్ వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. విజయ్ని అవిటివాడిగా చూడబోతున్న క్షణాలు దగ్గర పడుతున్నాయి. కళ్ల ముందు ఆ రోజు రైల్లో క్రమంగా దూరమయ్యి ఉంగరం మెరుస్తున్న చెయ్యి నా కళ్ల ముందు కదులుతోంది. ఒక అరక్షణం కళ్ళు మూసుకుని మనసు చిక్కబట్టుకున్నాను. ధైర్యం, వ్యక్తిత్వం లాంటివి కూడదీసుకున్నాను. నా ముఖంలో బాధ రవ్వంత కూడా అతనికి తెలియకూడదు. భగవంతుడా, ఆ శక్తిని ప్రసాదించు అనుకున్నాను. మమ్మీ, నా చెయ్యి నొప్పుడుతోంది అన్నాడు సంజయ్. నేను ఆలోచనల్లో ఉండి వాడి భుజం గట్టిగా పట్టుకున్న సంగతి గుర్తించలేదు.
ఉలిక్కి పడిన దానిలా చెయ్యి వదిలేశాను. దూరంగా విమానం రెక్కలు చాచి పక్షిలా ఎగురుతూ వచ్చి వంపు తిరిగి భూమి మీద వాలింది. ఆ క్షణంలో నాకది నా విజయ్ని పదిలంగా తెచ్చి నాకు అప్పగిస్తున్న దేవతలా కనిపించింది. నేను చూస్తూ ఉండగానే దాని చక్రాలు రన్వే మీద నా మనసులాగానే వేగంగా పరిగెత్తసాగాయి. దాని మోత నా మనసులో హోరులా ఉంది. ఇంతలో ప్లేన్ ఆగింది. హఠాత్తుగా నేను తీసుకున్న జాగ్రత్త, నాకు నేను ఇచ్చుకున్న శిక్షణ, పడిన శ్రమ అన్నీ గాలిలో కలిసిపోయాయి. నా గుండెలు రెపరెపలాడుతున్నాయి. ప్లేన్ దగ్గరికి మెట్లు తోసుకుని వెళ్లారు. ప్లేన్ తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుండి ఎవరెవరో దిగుతున్నారు. నా కళ్ళు రెప్పవేయడం మర్చిపోయినట్టుగా ప్లేన్లో నుంచి దిగుతున్న వాళ్ళని పరిశీలిస్తున్నాయి. ఆ 4 నిమిషాలు 4 యుగాలు ఎదురుచూసినంత భారంగా అనిపించాయి. హఠాత్తుగా నా గుండె ఆగినట్టయింది. అందరి తరువాత ఆఖరున చిట్ట చివరి ప్రయాణికుడిగా విజయ్ దిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే చెప్పలేని ఆనందం, నిశ్చింత, దుఃఖం నన్ను సుడిగాలిలా చుట్టేసినాయి. 2 చేతులు చాచి పరిగెత్తుతూ అతని దగ్గరికి వెళ్లాలని అనిపించింది. అతని కుడిచేయి షర్టు దిగువ నుంచి మొండిగా కనిపిస్తోంది. దాన్ని చూడగానే నా గుండెలు చెరువయ్యాయి. నొప్పి, భరించరాని నొప్పి. ఆ క్షణంలో రెక్కలు తెగిన పక్షిలా నా మనసు గిలగిలలాడసాగింది. నా కుడిచెయ్యి తెగి క్రింద పడినటువంటి భయంకరమైన బాధ. భగవాన్, అందులోనూ కుడిచెయ్యి. నా కళ్ల ముందు టెన్నిస్ ఛాంపియన్గా ఆడే విజయ్ రాకెట్ కుడిచేత్తో తిప్పుతూ కనిపించాడు. అందమైన అతని దస్తూరి గుర్తుకు వచ్చింది. ఒకసారి నడుస్తూ తూలిపడిపోతుంటే అతని చెయ్యి వచ్చి నన్ను నడుం చుట్టూ పట్టుకుని ఆపిన సంఘటన మెరుపులా కళ్ల ముందు కదిలింది. ముందుకు నడుస్తున్న ప్రయాణికులు ఒకరిద్దరూ వెనక్కు తిరిగి అతన్ని చూస్తున్నారు. అతను మాత్రం ఎటూ చూడకుండా చకచకా నడిచి వచ్చేస్తున్నాడు. ఎంత చక్కటి విగ్రహం, ఎంత హుందా ఆయన నడక. భగవంతుడే చూడలేకపోయాడా అనిపిస్తోంది. దేవాలయంలో చెయ్యి తెగిన అందమైన శిల్పం గుర్తుకు వస్తోంది. సంజు, నేను చెప్పింది గుర్తుందా? డాడీ కనిపించగానే ఏమంటావు చెప్పు, ఆతురతగా అడిగాను నేను. హలో డాడీ అంటాను. వెల్కమ్ హోమ్ అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాను. ముద్దు ముద్దు మాటలతో నేను 3 రోజులుగా నేర్పుతున్న పాఠం నాకు అప్ప చెబుతున్నట్టుగా అన్నాడు. డాడీని వాడు ఇంతవరకు ఎరగడు. నిత్యం నేను డాడీ అనే వ్యక్తిని గురించి చెప్పే మాటలు వాడిలో ఒక ఉత్సాహాన్ని, ఆసక్తిని రెచ్చగొట్టినట్టు నేను గమనించాను. విజయ్ దూరం నుంచి నన్ను చూసి గుర్తుపట్టగానే వెంటనే చేతిలో ఎయిర్ బ్యాగ్ కింద పెట్టి అదే చేయెత్తి ఊపాడు. నేను సంజయ్ చేయి పట్టుకుని ఊపాను. నన్ను చూడగానే అతని అడుగుల వేగం రెట్టింపైంది. ఇక కదలకుండా నిలబడ్డం నా వశం కాలేదు. 3 సంవత్సరాలుగా ఒకరికి ఒకరు 1,000 మైళ్ళు దూరమై ఉత్తరాల ద్వారా మాత్రమే సన్నిహితంగా ఉంటూ శారీరకంగా కాక మానసికంగా ఒకరి ఊహల్లో మరొకరు బ్రతుకుతూ గడిపిన సుదీర్ఘమైన ఎడబాటు అనే అఘాతపు అంచులు కలుసుకుంటున్నాయి. ఇద్దరం చేరువ అవుతున్నాము. అతను దగ్గరగా వచ్చాడు. అప్పటికే నేను చేరువ అయ్యాను. అతను చేతిలో ఎయిర్ బ్యాగ్ కింద పడేసినట్టుగా వదిలేసి చప్పున నా భుజం చుట్టూ చేయి వేశాడు. నా తల అతని గుండెలకు ఆనింది. ఆ క్షణంలో ఆ చుట్టుపక్కల ఎందరున్నారో, ఏం చేస్తున్నారో నేను సర్వం మర్చిపోయాను. రాధా, అస్పష్టంగా అంటున్న అతని కంఠం, నా గొంతు అయితే మూసుకుపోయినట్లుగా మాటే పెగలడం లేదు. ఆనందపు సుడిగాలిలో చిక్కుకున్నంతలా కంపిస్తూ నేను అతన్ని పట్టుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది అతను ఎవ్వరిని ఎందుకు రావద్దన్నాడో. ఒకరిని ఒకరు చూచుకునే ఆనందం ఎంతో అపురూపంగా ఉంది. ఇది ఇంకొకరికి పంచడం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది. నేను ఏడవకూడదనే అనుకుంటున్నాను. నన్ను నేను శాసించుకోబోయాను, కానీ నా వశం కావడం లేదు. కళ్ళలో నుండి నీళ్లు జలజలలాడుతూ ప్రవాహంలా బయటికి ఉరకసాగాయి. అతని చేయి నా జుట్టుని నలిపేస్తుంది. అమ్మా, ఎవరే ఈయన? సంజయ్ నన్ను లాగుతూ అన్నాడు. నేను వాడి సంగతే మర్చిపోయాను. డాడీ అని చెప్పానే అన్నాను. వాడి కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి. ఎవరు? విజయ్ అప్పుడే సంజయ్ని చూస్తున్నట్టుగా అన్నాడు. సంజు? ఎవరు? సంజునా? మై గాడ్! విజయ్ హఠాత్తుగా నన్ను వదిలి ఆ ఒక్క చేత్తోనే వాడిని లాక్కుని ఎత్తుకున్నాడు. అతని కళ్ళు సంభ్రమంగా ఆశ్చర్యంగా నమ్మసక్యం కానట్టుగా వాడి ముఖం అణు అణువును పరిశీలిస్తున్నాయి. బాప్రే, ఎంత పెద్దగా అయ్యాడు, నాకు ఇంకా ఉయ్యాలలో ఆ పసికందుగానే గుర్తుకొస్తున్నాడు అన్నాడు. వెల్కమ్ హోమ్ డాడీ, సంజయ్ అప్ప చెప్పినట్టుగా అని విజయ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వెంటనే సరిగా చెప్పానా లేదా అన్నట్టు నా వైపు చూశాడు. ఓ రాధా, వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు విజయ్. అతని రెండో చేయి ఉంటే బహుశా నా నడుం చుట్టూ పడేదేమో. అది గమనించిన నేను అతని నడుం చుట్టూ చేయి వేసి పసిపిల్లల సంబరంగా హత్తుకున్నాను. ఇక ముగ్గురం బయటికి వచ్చాము. లగేజ్ త్వరగానే వచ్చింది. నేను వెళ్ళి దూరంగా పార్క్ చేసిన కార్ తీసుకుని వచ్చాను. పోర్టర్ డిక్కీలో సామాన్ తెచ్చి పెట్టాడు. విజయ్ అతనికి డబ్బులు ఇచ్చాడు. నేను స్టీరింగ్ మీద చేతులు వేసి కూర్చున్నాను. విజయ్ సంజయ్ని ఒడిలో పట్టుకుని కూర్చున్నాడు. నేను కార్ స్టార్ట్ చేశాను. అతని చూపులు స్టీరింగ్ మీద నిలిచాయి. అతని దవడ ఎముక కదలడం చూస్తూనే ఉన్నాను. విజయ్, భయం వేస్తోంది, దేనికైనా గుద్దేస్తానేమో కంపిత స్వరంతో అన్నాను. పర్వాలేదులే, ముగ్గురం ఒకే చోట ఉన్నాంగా అన్నాడు విజయ్. నేను నిదానంగా డ్రైవ్ చేస్తున్నాను. విజయ్ లేనప్పుడు నేను కారు నడుపుతాను, కానీ విజయ్ ఉంటే ఎప్పుడూ స్టీరింగ్ అతనికే ఇస్తాను. మా పెళ్లి అయిన కొత్తలో అతను నాకు డ్రైవింగ్ నేర్పడానికి పడిన అవస్థ గుర్తుకు రాసాగింది. పల్లెటూరు నుంచి వచ్చానేమో, నాకసలే ఈ సిటీ రోడ్లు, వాటి మీద గడబిడగా రిక్షాలు, కార్లు, ఆటోలు భయంగా అనిపించేవి. ఒకదానికి ఇంకోటి ఎక్కడ ఢీ కొట్టుకుంటుందోనని భయంగా ఉండేది. కారులో విజయ్ పక్కన కూర్చుని వెళ్తుంటే నాకు ఊపిరి బిగబట్టినట్టుగా ఉండేది. అలాంటిది కార్ డ్రైవింగ్ నేర్చుకోవడమా? కానీ నా మాట విజయ్ వినలేదు. బలవంతంగా నేర్పడం ప్రారంభించాడు. స్టీరింగ్ ముందు నన్ను కూర్చోబెట్టి దాన్ని పట్టుకోమని అతని రెండు చేతులతో నా చేతులు కలిపేవాడు. పెళ్లి అయిన కొత్త రోజులు అతని స్పర్శకు నాకు గిలియంతలు పెట్టినట్టుగా ఉండేది. అతను డ్రైవింగ్ గురించి జాగ్రత్తలు చెబుతూ ఉంటే నేను అతని చేతులు చూస్తూ కూర్చునేదాన్ని. సడన్ బ్రేక్ వేసినప్పుడు ఇద్దరం తూలేవాళ్లం. నేను అతని భుజం పట్టుకునేదాన్ని. నా తల అతని భుజానికి ఆనితే వెంటనే తీయబుద్ధి అయ్యేది కాదు. నువ్వింత మొద్దువి అనుకోలేదు, త్వరగా నేర్చుకుంటావనుకున్నాను అని కసిరాడు ఒకసారి. నాకు రోషం వచ్చేసింది. ఒక వారం రోజుల్లో డ్రైవింగ్ నేర్చేసుకున్నాను. ఇంతలో నేను నిట్టూర్చాను. విజయ్ కూడా అన్నాడు, రాధా, ఆ రోజుల్లో ఎంత బలవంతంగా నీకు డ్రైవింగ్ నేర్పించానో గుర్తుందా అని. గుర్తుంది అన్నట్టు తల ఊపాను. భగవంతుడు ముందు ముందు నాకు ఇబ్బంది కలుగుతుందని తెలుసుకున్నాడు కాబోలు, అప్పుడు ఆ పని చేసేలా పురిగొల్పాడు అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. నాకు మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకు వస్తోంది. డ్రైవింగ్ చేస్తుంటే అతని చేతులు ఎంత బాగుండేవి, కుడి చేతికి ఉన్న ఉంగరం ఎలా మెరిసిపోతూ ఉండేది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారు హారన్ వినగానే జానీ వరండాలో కూర్చుని బహుబహుమని అరవడం ప్రారంభించింది. జానీ విజయ్ ఈల వేసి పిలిచాడు. దాని చెవులు నిక్కబొడుచుకున్నాయి. మళ్ళీ ఈల వేసి పిలిచాడు. నేను తాళం తీశాను. జానీ విజయ్ దగ్గరికి వచ్చి వాసన చూసింది. ఆ వెంటనే అతని మీదికి ముందు కాళ్ళు ఎత్తి ఆంచి కుయికుయమంటూ గొడవ చేయసాగింది. వాట్ మ్యాన్, ఆర్ యూ ఆల్ రైట్ అంటూ విజయ్ దాని తల మీద చేయి వేసి నిమరసాగాడు. నేను గబగబా వెళ్ళి అన్ని గదులు తలుపులు తెరిచి లైట్లు వేశాను. వంటింట్లోకి వెళ్ళి చకచకా కాఫీ కలిపి తెచ్చేసరికి విజయ్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని ఒళ్ళో ఎడంపక్క చేయి ఒంపులో ఒదిగి సంజయ్ కూర్చుని ఉంటే ఎడంపక్క జానీ తల అని ఉంది. ఒక కప్పు పాలు జానీకి కూడా తీసుకురా అన్నాడు విజయ్. నేను లోపలికి వెళ్ళి పాలు దాని పళ్ళెంలో పోసి తెచ్చాను. విజయ్ దాని ముందు పెట్టాడు. అది ఆబగా తాగింది. నేను త్వరగా వంట చేసేశాను. నువ్వు స్నానం చేయి, భోజనం చేద్దు కానీ అన్నాను. అతను తల ఊపాడు. కొద్దిసేపు అయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నేను అన్నీ సర్దుతూ ఉన్నాను. ఇంతలో బాత్రూంలో నుంచి రాధా అని పిలుపు వినిపించింది. స్నానం చేసిన అతను బట్టల కోసం పిలుస్తున్నాడు. ఆ పిలుపుకి నాలో ప్రాణం లాంటిది రాసాగింది. సంవత్సరాల తరబడి ఒంటరితనంతో రెపరెపలాడుతున్న నా మనసుకి ఆలంబన దొరికినట్టుగా చేతులు చాచి ఆ శబ్దాన్ని కౌగిలించుకుంటున్నట్టుగా ఉంది. బట్టలు బెడ్రూంలో మంచం మీద పెట్టాను అని చెప్పాను. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది భోజనానికి రమ్మనమని పిలవడానికి వచ్చేసరికి అతను అద్దం ముందు నిలబడి ఎడం చేత్తో తల దువ్వుకుంటున్నాడు. అతనికి ఎడం చేత్తో అన్ని పనులు చేయడం అప్పుడే బాగా అలవాటు అయిపోయినట్టుగా ఉంది. వచ్చి భోజనానికి కూర్చున్నాడు. నేను ప్లేట్లో అన్నం కలిపి అతనికి తినిపించాను. మొదటి ముద్ద పెడుతూ ఉంటే క్షణం సేపు నా వైపు చూసిన అతను వెంటనే ఎడం చేయి నా చుట్టూ పెనవేసి నా పొట్టలో తలదాచుకున్నాడు. రాధా అన్నాడు. నా గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయింది. అతని తల మీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయాను. అతని గడ్డం పట్టి ఎత్తి నోట్లో అన్నం పెట్టాను.
అతని కళ్ళు చెమ్మగల్లి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ పక్కనే కూర్చుని ఉన్న సంజయ్ విప్పారిన నేత్రాలతో మా ఇద్దరినీ చూస్తూ ఉండడం గమనించగానే నేను మెల్లగా అతని తల వదిలేశాను. విజయ్, స్పూన్ ఇవ్వు అన్నాడు. నేను చెంచా తెచ్చి ఇచ్చాను. అతను దానితో అన్నం ఎడం చేత్తో తీసుకుని చకచకా తినసాగాడు. అతని బలవంతం మీద నేను కూర్చుని అన్నం తిన్నాను. సంజయ్ పడుకోబోతుండగా రగ్గు కప్పుతున్న నా చేయి పట్టుకుంటూ అడిగాడు, మమ్మీ ఈ డాడీ ఎప్పుడు ఊరెళ్ళిపోతాడు అని. నేను ఆశ్చర్యంగా చూశాను. ఎందుకనిరా అన్నాను. ఆ డాడీ అంటే నాకిష్టం లేదు, అన్నం నాకు తినిపించకుండా ఆ డాడీకి తినిపించావుగా అన్నాడు. నేను వాడి బుగ్గకిల్లాను. ఇంకెప్పుడూ ఆ పని చేయంలే, మొదట నీకు పెట్టిన తరువాతే ఆయనకు పెడతాను అన్నాను. సంజయ్ తల అడ్డంగా తిప్పాడు. ఆయనకు నువ్వు అన్నం పెడితే నేను అసలు అన్నమే తినను, మానేస్తాను చూసుకోమరి, వేలు పెట్టి చూపిస్తూ బెదిరించాడు. వాడి రెండు బుగ్గలు సాగలాగి నుదుట మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. వాడు నిద్రపోయే వరకు వాడి మంచం మీద కూర్చున్నాను. నేను వంట ఇంట్లో సర్ది తలుపులు మూసి వచ్చేసరికి విజయ్ గదిలో పడ కుర్చీలో పడుకుని ఉన్నాడు. అతని నోటిలో సిగరెట్ వెలుగుతూ ఉంది. అతను కూర్చున్న తీరు చూస్తే చాలాసేపటి నుంచే నా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ నా పడక గదిలో సిగరెట్ వాసన వస్తోంది. ఇప్పుడు అది నాకెంతో మధురంగా అనిపించింది. కిటికీ దగ్గరికి వెళ్లి పరదాలు రాగబోతున్న దాన్నల్లా ఒక క్షణం ఆగాను. చుట్టుపక్కల అందరి ఇళ్లల్లో లైట్లు వెలుగుతున్నాయి. ఎన్ని రోజులు ఇక్కడ నిలబడి ఏడ్చాను, అందరూ సుఖంగా ఉంటున్నట్లుగా అనిపించేది. ఈ పూట నా మనసులో భావం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందమంతా నా ఇంట్లోనే నాట్యం చేస్తున్నంత వెరి సంతోషంగా ఉంది. కిటికీ తలుపులు మూశాను. ఇంతలో నా వెనక అలికిడి అయింది. తిరిగి చూస్తే నా వెనకగా దగ్గరగా విజయ్. రాధా, నువ్వేమీ మారలేదు, అప్పటికంటే కొంచెం లావు అయ్యావు అంతే. నువ్విలా కిటికీ దగ్గర నిలబడ్డం చూస్తుంటే నాకు మొదటి రాత్రి గుర్తుకు వస్తోంది. అతను హఠాత్తుగా ఎడం చేత్తో నా నడుం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు. నా మెడవంపులో ముఖం దాచుకుంటూ కొద్దిగా అన్నాడు, యుద్ధంలో బాగా గాయపడ్డాను, ఆపరేషన్ చేసి నా చెయ్యి తీసేశారు. ఆ తరువాత నేను పడిన వేదన వర్ణనాతీతం. ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడప్పుడు అనిపించినా నేను పొందిన శిక్షణ నన్ను ఆపుచేసింది. నేను సైనికుణ్ణి, చొరవ, ధైర్యం, ముఖ్యంగా పోరాడటం నాకు అలవాటు. ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదామా అని అనిపించేది. చివరికి నీ దగ్గరికి రావడానికే నిశ్చయించుకున్నాను అన్నాడు
విజయ్ అంటూ నేను రెండు చేతులతో అతన్ని దగ్గరికి లాక్కున్నాను. రాధా, ఇప్పుడు రెండో చెయ్యి లేని లోటు బాగా తెలుస్తోంది నాకు. ఆ మాట ఇంకెప్పుడూ ఎత్తకు అంటూ అతన్ని గుండెలకు అదుముకుంటూ అన్నాను. విజయ్ వచ్చిన తరువాత నా కొత్త కాపురం ప్రారంభమైంది. ఇంట్లో ఇదివరకు ఎన్నింటిలోనూ అశ్రద్ధగా ఉండే విషయాలలో నాకు శ్రద్ధ, ఉత్సాహం పుట్టుకురాసాగాయి. విజయ్ వచ్చిన తరువాత నెల రోజుల సెలవు అనంతరం నేను మళ్లీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఈ నెల రోజులు క్షణం విరామం లేకుండా గడిచింది. మేము బంధువుల ఇళ్లకి వెళ్లడము, వాళ్లు మా ఇంటికి రావడము జరిగేది. ఇవి కాక సినిమాలు, షికార్లు, తిరుపతి, మద్రాసు ప్రయాణము అంతా ఆనందంగానే ఉంది. కానీ సంజయ్దే ఒక సమస్య అయిపోయింది. వాడెందుకో విజయ్ అంటే విముఖత చూపించసాగాడు. విజయ్ వాడిని మాలిమి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా సరే అది సులభంగా నెరవేరడం లేదు. సంజయ్ నిద్రపోయే వరకు నేను విజయ్ గదిలోకి వెళ్లేదాన్ని కాదు. ఒక్కరోజు కూడా సంజయ్ త్వరగా నిద్రపోయేవాడు కాదు, నన్ను కదలనిచ్చేవాడు కాదు. వాడిని నిద్రపుచ్చి వచ్చేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చేది. ఆ రోజును కూడా అంతే చేశాడు. మమ్మీ, ఈ కొత్త డాడీ ఎప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అని అడిగాడు. ఎందుకనిరా అన్నాను నేను. నాకు బాగాలేదు మమ్మీ అన్నాడు. అలా అనకూడదు నాన్నా, నువ్వేమో ఆ డాడీ వెంటే తిరుగుతావు, నాకు కథలు చెప్పడం మానేశావు. చెబుతాను కదా, ఆయన్ని వెళ్లిపోమను. ఇదిగో ఆ మాట అనకూడదని చెప్పానా? ఇంకా అంటాను, డాడీ మా ఇంట్లోంచి వెళ్లిపో అంటూ బిగ్గరగా అరిచేశాడు. నేను వాడి నోరు నొక్కేశాను. ఈసారి అలా అన్నావంటే చెంపలు వాయించేస్తాను, జాగ్రత్త అంటూ కసిరాను. నాకేమీ భయం లేదు, డాడీగా వెళ్లిపోరా అంటూ ఇంకా అరిచాడు. నేను సంజయ్ చెంప మీద బలంగా చరిచాను. చంపేస్తాను, జాగ్రత్త, మళ్లీ పిచ్చి మాటలు మాట్లాడతావా అంటూ అరిచాను. అప్పటికే విజయ్ అక్కడికి వచ్చేసి గుమ్మంలో నిలబడ్డాడు. వాడు చిన్నపిల్లాడు, వాడికేమర్థమవుతుంది, మనం నచ్చ చెప్పాలి కాని ఎందుకలా కొడతావు అన్నాడు. విజయ్ని చూడగానే సంజయ్ మంచం మీద నుంచి లేచి ఒక్క దూకున వెళ్లాడు. విజయ్ని రెండు చేతులతో కొడుతూ, పో మా ఇంట్లోంచి పో, పోతావా పోవా అంటూ కొరకసాగాడు. సంజు అంటూ నేను వెళ్లి విడిపించాను. రాధా, ఆవేశపడుకు, వాడిని బుజ్జగించు, అర్థమయ్యేలా చెప్పు, కేకలేయకు. అలా చేస్తే నా మీద వాడికి ఇంకా కోపం ఎక్కువవుతుంది, ప్లీజ్. అతను అర్థింపుగా అని సంజయ్ వైపు చూసి వెళ్లిపోయాడు. అతని కళ్లల్లో సుడిపడుతున్న బాధ చూస్తుంటే నాకు జాలి వేసింది. సంజయ్ని రెండు చేతులతో తన్నబుద్ది వేసింది. సంజయ్ ఆ రాత్రి పొద్దుపోయే వరకు నిద్రపోలేదు, మంచం మీద పడుకున్నాడు. ఒకసారి నేను లేచి విజయ్ గదిలోకి వచ్చాను. అతను మంచం మీద పడుకుని ఉన్నాడు. నన్ను చూడగానే సంజు పడుకున్నాడా అని అడిగాడు. లేదు అన్నాను. వాడు నిద్రపోయే వరకు ఇక్కడికి రాకు, వెళ్ళు, వాడి ఎదుట అసలు నాతో ఎక్కువ మాట్లాడకు అన్నాడు. కానీ అని నేను ఏదో అనబోతుంటే, ప్లీజ్ ఇంకేం ఎక్కువ మాట్లాడవద్దు, వెళ్ళు, వాడు మళ్లీ లేచి వస్తాడు, వాడి కళ్ళల్లో అసహ్యం నేను చూడలేను అన్నాడు. నేను తప్పనిసరిగా లేచి నా గదిలోకి వెళ్లాను. సంజయ్ అటూ ఇటూ మసులుతూనే ఉన్నాడు. నేను వాడి దగ్గరే పడుకున్నాను. కాసేపటిలో నిద్రపోయాడు. నిద్రలో అమాయకంగా ఉన్నవాడి ముఖం చూసేసరికి నాకు జాలి వేసింది. చిన్న వెదవ, వాడికి ఊహ తెలిసినప్పటినుంచి నేను ఇంకే వ్యక్తిని వాడికంటే ఎక్కువగా ఆదరించడం తెలీదు. అది వరకు నా కాలక్షేపమంతా వాడితోనే ఉండేది. ఇప్పుడది తగ్గిపోయింది. నేను విజయ్తో కబుర్లు చెబుతున్నా, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా వాడికేమిటో చిరాగ్గా ఉంటుంది. విజయ్ వాడిని మాలిమి చేసుకోవడానికి ఇంకా చాలా రోజులు పట్టేట్టు ఉంది. సంజయ్ నిద్రపోయాడని స్పష్టంగా తెలుసుకున్న తరువాత నేను లేచి విజయ్ గదిలోకి వచ్చాను. అతను మంచం వెనక గోడకి తల ఆనించి చేరగిలబడి సుదీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉన్నాడు. చాలా ఆలస్యమైందా అన్నాను నొచ్చుకున్నట్లుగా చూస్తూ. పర్వాలేదు అన్నాడు. నేను అతని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చున్నాను. అబ్బా, రేపట్నుంచి మళ్ళా కాలేజీ, బోర్ అన్నాను. పోనీ మానేయకూడదు అన్నాడు విజయ్. అమ్మో, నాకు తొందరలోనే ప్రమోషన్ వస్తుంది అన్నాను. మరి బోర్ అవడం దేనికి అన్నాడు. అతను నా వైపే చూస్తూ ఉన్నాడు. నేను అతని ఛాతీ మీద తల ఆనించాను. కొద్దిసేపటిలో నేను నిశ్చింతగా నిద్రపోయాను. మరునాడు నేను 10 గంటలకెల్లా తయారయ్యాను. ఆయా వచ్చి అప్పటికే సంజయ్ని స్కూల్కి తీసుకుని వెళ్లిపోయింది. విజయ్ కూడా త్వరగా స్నానం చేసి నాతో కలిసి భోజనం చేసేశాడు. నేను డ్రెస్ చేసుకుని పుస్తకాలు తీసుకుని అతని దగ్గరగా వచ్చి వెళ్తున్నాను అన్నాను. అతను క్షణంసేపు నా వంక ఏగాదిగా చూశాడు. ఏమిటి, బాగాలేనా అన్నాను. కాలేజీకి వెళ్లేటప్పుడు నేను ముడివేసుకుంటాను. పెద్ద బార్డర్స్ ఉన్న కాటన్ గాని కాశ్మీర్ సిల్క్ గాని చీరలు కట్టుకుంటాను. టీచర్ అంటే నిండుగా హుందాగా ఉండాలని నా నమ్మకం అన్నాను. ఏమిటలా చూస్తావు అని అడిగాను. నిన్నే ఏం బాగాలేనా అని అడిగాను. కాదు, కొత్తగా కనిపిస్తున్నావు, ఎవరోలా ఉన్నావు అన్నాడు. నేను నవ్వాను. ముందుకు వంగి అతని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుని టాటా చెప్పి వెళ్లిపోయాను. నేను కారు తీసి గేటు దాటుతుంటే విజయ్ వచ్చి గేటు వేశాడు. అతను టాటా చెప్పాడు. నేను ముందుకు వచ్చేస్తుంటే వ్యూ మిర్రర్ నుంచి అతను అలాగే గేటు పట్టుకుని నిలబడ్డం నాకు కనిపిస్తూనే ఉంది. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. కాలేజీలో కో లెక్చరర్స్ అంతా విజయ్ తిరిగి వచ్చినందుకు పార్టీ ఇవ్వాలని బలవంతం చేశారు. సరస్వతి అయితే మరీను ఎప్పుడు ఎక్కడ పార్టీ దొరుకుతుందా అని చూస్తుంది. నేను అంగీకరించక తప్పలేదు. ఇక ఆదివారం మా ఇంట్లో లంచ్కి ఆహ్వానించాను. నేను సాయంత్రం రాగానే విజయ్కి ఈ విషయం చెప్పాను. ఏమిటి పార్టీయా, నన్నడగకుండా ఎందుకు చెప్పావు అన్నాడు. ఇందులో నిన్నడిగేదేముంది, ఇచ్చేదాన్ని నేను అన్నాను. నన్ను అడిగేదేం లేదా, ఈ మొండి చేతితో వాళ్లందరి ముందుకు ఎలా వెళ్తాననుకుంటున్నావు అన్నాడు. ఏమవుతుంది, ఈ రోజు రాకపోతే రేపైనా సరే నలుగురిలో తిరగాలి కదా అన్నాను నేను. నీకు తెలియదులే, ఊరుకో అంటూ కసిరినట్టుగా అన్నాడు. ఇందులో తెలియంది ఏముంది, చాలా ఉంది, పార్టీ లేదు, గీర్టీ లేదు, క్యాన్సిల్ చెయ్యి అనేశాడు. నేను చాలా నిరుత్సాహపడ్డాను. పార్టీలో ఏమేమి కొనాలో కూడా వాళ్లు నాకు చెప్పేశారు. విజయ్ ఏమో ఇప్పుడు ఇలా అంటున్నాడు, ఏం చేయడమా అని మీమాంసలో పడ్డాను. నేను వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని ముడివిప్పి జుట్టుని రిబ్బన్స్తో కట్టుకుని వచ్చాను. విజయ్ నన్ను చూడగానే, అమ్మయ్యా, నా ప్రాణం ఇప్పుడు హాయిగా ఉంది అన్నాడు. ఎందుకని అని అడిగాను. ఇంత క్రితం నిన్ను చూస్తే ఎవరోలా ఉన్నావు, ఇప్పుడేమో చిన్నపిల్లలా, నేనెరిగిన రాధలా, అప్పుడేమో వయసు వచ్చిన మనిషిలా హుందాగా బెరుకు కలిగించేటట్టుగా ఉన్నావు అన్నాడు. అతని ఒళ్ళో ఒదిగి అడిగాను, పార్టీ మాటేమిటి అని. ఇక ఆ మాట ఎత్తొద్దు అన్నాడు. నాకు చాలా బాధ కలిగింది. ఆ విధంగా మా దినచర్యలో భావాల్లో చాలాసార్లు ఎగుడు దిగుళ్లు రాసాగినాయి. నేను కాలేజీకి వెడుతుంటే మొదట్లోలాగా విజయ్ తను కూడా గబగబా స్నానం చేసి నాతో భోజనానికి రావడం లేదు. బద్ధకంగా కూర్చునేవాడు. భోజనానికి రా అంటే నేను తరువాత తింటానులే అనేవాడు. నేను సాయంత్రం వచ్చేసరికి ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను. డైనింగ్ టేబుల్ అంతా మూతల్లేని గిన్నెలతో, ఎంగిలి ప్లేట్ల మీద ఈగలు వాలుతూ అసహ్యంగా ఉంది. విజయ్ సోఫాలో పడి నిద్రపోతున్నాడు. పక్కనేమో బాటిల్ ఉంది. అతన్ని లేపడం నా తరం కాలేదు. కింద అంతా సిగరెట్ పీకలు, నుసి. ఇల్లు శుభ్రం చేసేసరికి నా తాతలు దిగివచ్చారు. అసలే కాలేజీలో మాట్లాడి అలసిపోయి వచ్చానేమో. ఇంటి వద్ద ఇంత పని ఎదురయ్యేసరికి ఏడుపు వచ్చేసింది. ఇక మర్నాడు విజయ్తో చెప్పేశాను. విజయ్, పని మనిషి కూడా రావడం లేదు. కాలేజీ నుంచి వచ్చి అన్నం వండడమే నాకు గగనమవుతోంది అన్నాను. అంటే అని అడిగాడు. నేను వచ్చేసరికి నాకు ఇంటి దగ్గర వేరే పని పెట్టకు అన్నాను. కాని అతనేమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రం నేను వచ్చేసరికి విజయ్ ఇంట్లో లేడు. పక్కింటి అమ్మాయి తాళం చెవి తెచ్చి ఇచ్చింది. అతను ఉదయమే వెళ్లాడట. నేను ఇంటిలోకి అడుగుపెట్టాను. థ్యాంక్ గాడ్, ఇల్లు ఎక్కడ సర్దిన సామాను అక్కడే ఉంది. నాకు సంతోషం కలిగింది. డైనింగ్ రూంలోకి వచ్చిన నేను టేబుల్ మీద ఉన్న గిన్నెలు చూడగానే ఉలిక్కిపడ్డాను. విజయ్ కోసం నేను పెట్టిన ప్లేట్ అలాగే ఉంది. గిన్నెలు తీసి చూశాను. విజయ్ అన్నం తినలేదు. ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లాడో. విజయ్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు? తెలిసిన వాళ్లకి ఫోన్ చేశాను. ఎవ్వరూ రాలేదని చెప్పారు. రమణ ఇంటికి వెళ్లాను. అక్కడికి రాలేదు. రమణను తీసుకుని అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాను. అక్కడ కూడా లేడు. నాకు చాలా భయం వేసింది. రమణ నేను ఇంటికి వచ్చాము. భయపడకు వదినా, ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. విజయ్ బారులో తాగిపడి ఉన్నాడట. రమణ స్నేహితుడు ఒకతను ఫోన్ చేశాడు. నేను రమణ వెళ్లాము. విజయ్ మత్తులో ఏదో అంటున్నాడు. మాట ముద్దముద్దగా ఉండడం వల్ల నాకు అర్థం కాలేదు. ఆ స్థితిలో అతన్ని చూడగానే నాకు భయం వేసింది. ఏడుపు వచ్చేసింది. రమణ సాయంతో ఇంటికి చేర్చాను. మర్నాడు నేను కాలేజీకి వెళ్లలేదు. విజయ్ నన్నడిగాడు. వెళ్లాలనిపించడం లేదు అన్నాను ముక్తసరిగా. ఎందుకని రెట్టించాడు. నేను జవాబు చెప్పలేదు. అతను పడుకునే ఉన్నాడు. 12 గంటలు అవుతుండగా భోజనానికి లేచి రమ్మనిమని పిలిచాను. నాకు ఆకల్లేదు అన్నాడు. ఎందుకని అని అడిగాను. ఒంట్లో బాగాలేదు, నన్ను మాట్లాడించకు, అవతలికి వెళ్ళు అన్నాడు. నేను దగ్గరగా వెళ్లి మీద చేయి వేశాను. నీ బాధ ఏమిటో నాకు చెప్పకూడదు అనునయంగా అడిగాను నేను. అతనేమీ మాట్లాడలేదు. నాకు చెబితే దానికి తగ్గ ఉపాయం చెబుతాను కదా అన్నాను నేను. నువ్వు చెప్పలేవు అన్నాడు. నీకు ముందే తెలుసా అని అడిగాను. అతను తెలుసు అన్నట్టు తల తిప్పాడు. విజయ్, నా నుంచి దాచడం నీకు న్యాయం కాదు. నేను దాన్ని పరిష్కరించలేకపోవచ్చు, కాని నీ బాధని పంచుకోగలను కదా అని అన్నాను. రాధా, నువ్వు ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు, మానేస్తావా అన్నాడు. నేను నిరుత్తరాల్ని అయ్యాను. మన ఇల్లెలా గడుస్తుంది అని అస్పష్టంగా అన్నాను. నేనే ఏదో మార్గం చూస్తాను. అతను లేచి హఠాత్తుగా ఆ ఎడమచేత్తోనే నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నాకు తెలిసిన రాధగా, నేను యుద్ధానికి వెళ్లకముందు రాధలాగానే ఉండు, తెలిసిందా? డబ్బు చాలకపోతే కారు అమ్మేద్దాం, పస్తులు పడుకుందాం అన్నాడు. అతని ఆవేశానికి చిత్రంగా నా మనసు స్పందించలేదు. నేను నిటారుగా చలనం లేకుండా అలాగే ఉండిపోయాను. విజయ్, నన్ను ఆలోచించుకోని అన్నాను. ఆ రోజున ఇద్దరం వేరువేరు గదుల్లోనే పడుకున్నాము. ఉద్యోగం వదిలేయాలా, కారమ్మేయాలా, పస్తులు పడుకోవాలా? విజయ్కి మతి ఉండే చెబుతున్నాడా? అది జరిగే పనేనా? అతనేదో ఆవేశంలో ఉన్నాడు. నేను కాలేజీకి వెళ్లిపోతే ఒంటరితనం తట్టుకోలేక అనుకునే మాటలవి. వాటికి నేను విలువ ఇస్తే ఎలా? నేను ఉద్యోగం మానేస్తే అసలు ఎలా జరుగుతుంది? మర్నాడు నేను మామూలుగా తయారయ్యి బయలుదేరాను. డ్రెస్ వేసుకుని, ముడివేసుకుని, పుస్తకాలు పట్టుకుని అతని ముందు వచ్చి నిలబడ్డాను. నేను అంటూ తడబాటుగా కిందికి చూస్తూ అన్నాను. రాధా, కాలేజీకి వెళ్ళు. రాత్రి నేను ఆవేశంలో అనేశాను. ఐఎమ్ సారీ, నా మాట వెనక్కి తీసుకున్నాను. అతని గొంతు క్షమార్పణగా ఉంది. ఆ రోజు కాలేజీకి వచ్చానన్న మాటే కాని నా మనసు మనసులో లేదు. విజయ్ని సంతృప్తిపరచలేకపోయాను అనే బాధ కలగసాగింది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది అసాధ్యం, కానీ ఎమోషనల్గా ఆలోచిస్తే అది నిజం. ఆవేశంలో కొన్ని కొన్ని సమయాల్లో భావోద్వేగం కంటే ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఆడవాళ్లు. లేకపోతే ఆవేశంలో యథార్థం ఎదురయ్యేసరికి నిలువరించుకోలేని ఎదురుదెబ్బలు తగులుతాయి. ఆ రోజు నుంచి నాకు విజయ్కి మధ్య ఒక ఎడం లాంటిది ప్రారంభమైంది. విజయ్ వచ్చిన తరువాత మా ఇంటి ఆవరణలో రంగురంగుల పూల మొక్కలు చిగుళ్లు తొడగడం ప్రారంభించాయి. అతను ఒక క్షణం కూర్చోడు. ఉన్నా ఒక్క చేత్తోనే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఆ ఎడం చేత్తోనే ఉదయం వేళ మొక్కల్లో తవ్వుతూ పనిచేస్తాడు. ఎడం చేత్తోనే పక్కింటి పిల్లల్ని పిలిచి టెన్నిస్ ఆడడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని చూస్తుంటే ఆ ఒక్క చేతికే రెండు చేతుల బలం వచ్చిందా అని అనిపిస్తుంది. ఇక కారుది మాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఉదయం నేను కాలేజీకి కారులో వెళ్తే అతను పని మీద వెళ్లాలంటే ఆటోలోనో బస్సులోనో వెళ్లాలి. ఆటోలో వెళ్లమంటే వెళ్లడు, బస్సులోనే వెళ్తాడు. బస్టాప్ దగ్గర ఇంతసేపు ఎందుకు నిలబడ్డం అని నేను అంటే కాలక్షేపంగా ఉంటుంది అనేవాడు. విజయ్ లేనప్పుడు 3.5 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న నేను కావాలని పెంచుకున్న పరిచయాలు ఇప్పుడు ఇబ్బందికరంగా అయ్యాయి. నా కోసం లెక్చరర్స్ చీటికి మాటికి ఫోన్ చేయడం అలవాటు. నేను వాళ్ళని ఎంత వదిలించుకోవాలన్నా ఫోన్లో కనీసం అరగంటైనా పట్టేది. సెలవు వస్తే చెప్పా పెట్టకుండా బిలబిలరాడుతూ వచ్చేసేవారు. ఒకటే కబుర్లు, నవ్వులు. ఎంత చెప్పినా పడకగదిలో విజయ్ ఉన్నాడని మర్చిపోయేవాళ్లు. నాకు ముందు వాళ్ల రాకని తెలియపరిస్తే ఒంట్లో బాగోలేదనో పని ఉందో అనో వంకపెట్టి తప్పించుకునేదాన్ని. కాని సరాసరి వచ్చేసేవాళ్లతోనే చిక్కు వచ్చేది. అందులోనూ సరస్వతి, ఉమా, బ్యాచులర్ గర్ల్స్, వాళ్లకి ఆదివారం వస్తే తోచదు. వీళ్లు కాకుండా రమణ, దుర్గ తరచూ వస్తుండేవారు. ఒకసారి దుర్గ నన్ను డబ్బు అప్పుడుగుతోంది. అక్కగారు, నేను మిమ్మల్ని అడగకూడదనే అనుకుంటాను, కాని పరీక్షగా అవసరాలు అప్పుడే వస్తాయి, ఏం చెయ్యను అని. ఇదివరకు నాకు ఖర్చులు తక్కువ ఉండేవి, చేతిలో డబ్బు బాగా మిగిలేది. దుర్గ అడగ్గానే ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా ఖర్చులు పెరిగాయి. ఎప్పటికప్పుడే ఏదో ఒక ఖర్చు రావడంతో డబ్బుకి ఫస్ట్ ముందు తడబాటుగానే ఉంది. ఏమీ అనుకోకు దుర్గా, లేదు అంటూ నా పరిస్థితి చెప్పాను. దుర్గ స్వభావం ఎప్పుడూ పెలుసే. నా ఈ మాటని ఒకసారి విజయ్ దగ్గర, విజయ్ వచ్చిన తరువాత ఇంటి ఖర్చులు పెరిగాయని నేను బాధపడినట్లుగా చెప్పేసింది. దుర్గ వేసిన ఈ నిప్పురవ్వ పెద్దగా ప్రజ్వరిల్లి భగ్గుమని మండింది. విజయ్, నేను అలా అనలేదు అంటే నమ్మలేదు. అతను రాజీకి రావడానికి 1 వారం రోజులు పట్టింది. విజయ్ చిన్నతనంలో మిలిటరీ ట్రైనింగ్కి వెళ్లిపోయాడు. అతనికి జీవితం పట్ల చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. లౌక్యమంటే చిరాకు. ఎందుకా నటన అంటాడు. అతను చేసే పనేం లేకపోయినా ఉదయం 5 గంటలకల్లా లేచేసేవాడు. కాసేపు వ్యాయామం చేసేవాడు. బంధువులెవరైనా వస్తే వాళ్లు త్వరగా లేవకపోతే అతనికి చిరాకు వచ్చేది. మా పాల మనిషి వారానికి ఒకసారి బాగా తిట్టి మానిపించేస్తాను అని చెబితే కాని 4 రోజులు పాలు చిక్కగా పోయేదు. తరువాత మళ్లీ మామూలే. విజయ్కి ఇది చాలా చిరాకు. దాన్ని బ్రతిమిలాడతావెందుకు, మానిపించేరాదు అంటాడు. ఆ, ఇంకో మనిషి దొరకొద్దు అంటాను నేను. అది వెతకడానికి బద్దకమని చెప్పు. రాధా, అసలు నీకింత చేతగానితనమెందుకు నాకర్థం కావడం లేదు. నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఇచ్చిన డబ్బుకి మంచి వస్తువు అడగడానికి భయం దేనికి? అతని వాదన అర్థం లేనిది. నీలపాలు మన ఒక్కరికే పోస్తుంటే అది ఎడగలేకపోతే చేతగానితనం అనుకోవచ్చు. దేశంలో పాలవాళ్లంతా అంతే. పోయించుకునేవాళ్లంతా నోరులోకి మాట్లాడడం లేదా? ఏదో చూసి చూడనట్టు సర్దుకుపోవాలి. విజయ్ చెప్పినట్టు చేస్తే ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకోబోయే వరకు అందరితో పోట్లాడాల్సి వస్తుంది. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుంటుంటే పక్కింటి పని మనిషి వచ్చింది. మా అమ్మగారు మీతో అర్జెంటుగా మాట్లాడాలట, రమ్మంటున్నారండి అంది. ఆవిన్నే కాసేపు రమ్మనమని చెప్పు అన్నా నేను. ఆ రారండి, కోపం మీద ఉన్నారు అంది. ఎందుకు అన్నాను. మీరే రండి, చెబుతారు. పొద్దున మీరెళ్లిన తరువాత పెద్ద బాగోతమైందిలేండి అంది. పక్కింటి ఆవిడ మాట్లాడే మనిషి కాదు. అసలేమిటో, ఏమైందోనని వెళ్లాను. కూర్చోరాదా అంటూ ఆవిడ మొదలుపెట్టింది. మనం ఇరుగు పొరుగుగా ఉండడం మొదలై ఎన్నాళ్ళయింది అంది. 3 ఏళ్లు పైనే అయింది అన్నాను. ఏనాడైనా మీరు మేము మాటామాట అనుకున్నామా? పైగా నీవు ఒంటరిదానివని, నేను, పిల్లలు ఎంత సాయంగా ఉన్నాము అన్నది. నేను తల ఊపాను. మంచి పొరుగు ఉండబట్టే, వాళ్లతో నేను మన్ననగా ఉండబట్టే ఇంట్లో నాకు ఇంకో తోడు లేకపోయినా ఉండగలిగాను. ఆ మాట నిజమే అనుకున్నాను. ఒకసారి మీ సంజయ్కి డిఫ్తీరియా వస్తే మా వారు నేను ఎంత తల్లడిల్లిపోయాము, మా పెద్దాడు డాక్టర్ కోసం ఎలా పరిగెత్తాడు అంది. నేను తల ఊపాను. ఆ రాత్రి వాళ్లు చేసిన సహాయం నేను జన్మలో మర్చిపోలేను. ఇప్పుడేమైందండి అనునయంగా అన్నాను. ఏమైందా? మీ ఆయన మా కోళ్లు వచ్చి మీ మొక్కలు పాడు చేశాయని వాటిని పట్టుకుని పని మనిషికి ఇచ్చేశాడు. అదేమంటే నా కొడుకుని కొట్టొచ్చాడు. అయ్యయ్యో, నే కనుక్కుంటాలేండి నొచ్చుకుంటూ అన్నాను నేను. మీ ఆయన ఎక్కడినుంచైనా దిగివచ్చాడని అనుకుంటున్నాడేమో. మా వాళ్లు చేశారు ఇంతకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు, విర్రవీగవద్దని చెప్పు. ఒక చెయ్యిలేని ఆయనకే అంత జబ్బసత్తు ఉంటే 2 చేతులున్న మా వాడికి ఎంత బలం ఉంటుందో ఆలోచించుకోమను అంది. ఆ మాట వినగానే నా మనసు చివుక్కుమంది. ఆవిడ విజయ్ అవిటితనాన్ని హేళన చేస్తుంటే బాధ కలిగింది. నేను చెబుతాలేండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాలేండి అన్నాను. ఇంకోసారా ఈసారికి నీ ముఖం చూసి ఊరుకున్నాము, ఇంకోసారి ఇలాగే ఊరుకుంటామని అనుకోవద్దు. నీతో మాకున్న అభిమానాన్ని బట్టి ఈరోజు ఆయన మా వాడి చేతుల్లో పడకుండా బయటపడ్డాడని అనుకో. జాగ్రత్త, కాస్త భర్తని కంట్రోల్లో పెట్టుకో అంది. ఆవిడ తత్వమే అంతా. స్నేహంగా ఉంటే ఎంత చేస్తుందో, కోపం వస్తే అంత చడామడా అనేస్తుంది. అసలు విజయ్దే తప్పు. ఈ కోళ్ల తగాదా నెల రోజులుగా రగులుతూనే ఉంది. పక్కింటి కోళ్లు వచ్చి విజయ్ పోసిన పూలనారు, కూరగాయల నారుని తొక్కేస్తుంటాయి. ఎరువు వాసనకి పురుగులేమైనా దొరుకుతాయేమోనని కోళ్లు వస్తుంటాయి. విజయ్ వాళ్లకి చాలాసార్లు చెప్పాడు. వాళ్లు రాకుండా చూస్తుంటామని చెబుతూనే ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి. ఈసారి వస్తే పట్టుకుని వదలను అని విజయ్ చెప్పేవాడు. ఈరోజు మధ్యాహ్నం వచ్చినాయట. విజయ్ పట్టుకుని పని మనిషికి ఇచ్చేశాడు. ఆవిడ అడిగితే కేకలేశాడు. మాటామాటా పెరిగింది. ఆవిడ కొడుకు వచ్చాడు. చెయ్యి విసురుకునే వరకు వచ్చింది.
అతనితో మనకెందుకులేరా, రాధమ్మను రాణి, రాధకు చెప్పి తర్వాత చూద్దాం అని కొడుకుని శాంతింపచేసి లోపలికి లాక్కెళ్ళిపోయింది. నేను ఇంటికి తిరిగి వచ్చాను. విజయ్ వరండాలోనే ఎదురయ్యాడు. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకున్నాం. అయినాయా నా మీద ఫిర్యాదులు విండం అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. నేను పని మనిషిని పిలిచి కోళ్లు తెప్పించి పక్కింటావిడికి ఇచ్చేశాను. విజయ్ అప్పటికి ఇంట్లో లేడు. ఇంటికి రాగానే సంజయ్ అసలు విషయం చెప్పేశాడు. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతున్నారు. విషయం తెలియగానే నువ్వేం చేశావో తెలుసా అన్నాడు విజయ్. నేను మాట్లాడలేదు. మాట్లాడవేం? ఏం మాట్లాడను? నాకు ఇంటిలో స్థానం ఉందా లేదా? ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. నేను చాలా సహనం కూడా తీసుకుని నచ్చ చెబుతున్నట్లుగా చెప్పాను. విజయ్, నువ్వు అన్నింటికి అనవసరంగా ఆవేశపడ్డం తగ్గించుకోవాలి. ఇరుగు పొరుగున ఉండేవాళ్లం, సర్దుకుపోవడం అనేది తప్పదు. నువ్వు లేనప్పుడు వారు నాకు ఎంత సహాయం చేశారో తెలుసా అంటూ సంజయ్ సుస్థి గురించి చెప్పాను. అంతా విన్న విజయ్ చిరాగ్గా చూస్తూ, దానికి దీనికి ఏం సంబంధం? రాధా, వాళ్ళు నీకు సహాయం చేస్తే నువ్వు కూడా సహాయం చెయ్యి. అంతేకాని సాయం చేశారనే నెపంతో వాళ్ళు చేసిన వెదవ పనికి తల ఊపుతావా అని అడిగాడు. విజయ్, నువ్వొక్కటే ఆలోచించు. నువ్వు సంవత్సరాలుగా పెరిగిన ఆ మిలిటరీ వాతావరణం వేరు. అక్కడ డిసిప్లిన్ మీకు ప్రాణం. ప్రతి వ్యక్తి దాన్ని పాటిస్తాడు. ఇక్కడ అది శూన్యం. సమాజానికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి నామమాత్రమే. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. ఇక్కడ బలం ఉన్నవాడిది రాజ్యం. మొన్న నువ్వేం చేశావు? మన వీధిని చిరాకు చేసేస్తున్న ఆ చెత్తకుండీని వీధి చివరిన ఎక్కడైనా ఉండేట్టు చేయమని మున్సిపాలిటీకి రిపోర్టు చేశావు. ఎవరైనా నీ మొర ఆలకించారా? నువ్వు ఎంతో ప్రయత్నించి వీధి చివర వేయిస్తే మళ్లీ వన్ నాటికి అది యథాస్థానంలోకి వచ్చింది. ఇలాంటివి ఎన్నో. మీరు మిలిటరీలో వ్యక్తిగతంగా ఆలోచించి ఎంతసేపు 10 మంది క్షేమం కోసం ఆలోచిస్తారు, ప్రాణాలు ఇస్తారు. ఇక్కడ ఎవరి సుఖం వాళ్ళది, ఎదుటి వారి బాధలు లక్ష్య పెట్టరు. విజయ్ నా వంక చూస్తూ నిలబడిపోయాడు. అతను ఆ సమయంలో లెక్చరర్ చెప్పే పాఠం అర్థం కాని విద్యార్థులాగా కనిపించాడు నాకు. విజయ్కి నాకు మధ్య ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ప్రజ్వరిల్లడానికి ప్రయత్నిస్తుంటే నేను నేర్పుగా సహనంతో చాకచక్యంతో వాటిని ఆపివేయడానికి ప్రయత్నించసాగాను. విజయ్ ఆరాటం నాకు బాగానే అర్థమైంది. సంవత్సరాలుగా క్రమశిక్షణకి అలవాటు పడిన అతను ఆ మాట ఎరగనట్టు ప్రవర్తించే ఈ సమాజంలో ఇమడలేకపోతున్నాడు. ఇక్కడ సోమరిపోతుతనం, బాధ్యత లేనితనం, బేవర్వాతనం చిక్కటి తాళ్లలా జనం జీవితాల్లో అల్లుకుని ఉన్నాయి. వాటిని ఎవరూ ఛేదించలేరు. వీళ్లకి డిసిప్లిన్ నేర్పడం అనేది ఆ భగవంతుడి తరం కూడా కాదేమో. రమణ చేస్తున్నది చిన్న ఉద్యోగం. అతని అత్తగారు, బావమరిది, మరదలు ఇతని దగ్గరే ఉంటారు. ఒకరోజు దుర్గా రమణ మా ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో విజయ్ అనేశాడు, రమణ మీ అత్తగారు వాళ్లు మీ ఇంట్లో తిష్టవేశారేమిట్రా, నీ బావమరిది ఉద్యోగం లేకుండా అలా ఎన్నాళ్ళు తిరుగుతాడు అని అన్నాడు. ఈ మాట వినగానే రమణ ముఖం వెలవెలబోయింది. అతను దుర్గకి భయపడతాడు. నేను గమనిస్తూనే ఉన్నాను. దుర్గ కళ్ళు అప్పటికే ఎర్రబడ్డాయి. విజయ్ అంతటితో ఊరుకోలేదు. ఏం దుర్గా, నీకైనా ఆమాత్రం బుద్ధి ఉండద్దు? వాడి జీతం ఎంత? మీ ఖర్చులేమిటి? రమణ మొహమాటం మీకు తెలుసు. నువ్వైనా మీ అమ్మవాళ్లకి చెప్పొద్దు అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నాను, వాళ్ల ఇంటి విషయాలు మీకెందుకు అని. నాకెందుకేమిటి, రమణ నాకు తమ్ముడు కాదా అన్నాడు విజయ్. రమణ చెప్పుకోలేడా అన్నాను నేను. చెప్పుకునేవాడైతే ఇంతకాలం భరిస్తాడా? మొన్న చెప్పాడు 10,000 అప్పులు ఉన్నాయి. వాడి పిల్లలిద్దరూ చిన్నవారు. ఏం ఖర్చులు చేశాడని వాడికి అప్పు? ఏరా అంటే మాట్లాడు అన్నాడు. విజయ్ నోటి మాట బయటపడిందే కాని రమణ అత్తగారు, బావమరిది ఇంట్లోంచి కదలనే లేదు. ఆ మాట విజయ్ అన్నందుకు ఫలితం ఏమిటంటే రమణకి మాకు రాకపోకలు బంద్ అయ్యాయి. దుర్గ అందరి దగ్గర మా సంసారం జోలి వీళ్ళకెందుకు? వాళ్ల కాపురం తీరుగా ఏడ్చింది కనుకనా అంటూ మమ్మల్ని దుయ్యబట్టింది. మేం మా అల్లుడి దగ్గర తింటుంటే ఈయనకెందుకట, ఆయన ఒంటి నిండా పని లేక పెళ్ళాం తెచ్చింది తింటూ మా మీద పడి ఏడుస్తున్నాడు అంటూ దుర్గ తల్లి శాపనార్థాలు పెట్టింది. ఈ మాటలు వినలేక నా చెవులు చిల్లులు పడాయి. ఇదివరకు వదినా వదినా అంటూ ఎంతో అభిమానంగా ప్రాణం ఇచ్చేటట్టుగా ఉండే రమణ ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే తప్పు చేసిన వాడిలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. విజయ్ ప్రవర్తన మూలంగా క్రమంగా నాకు స్నేహితులు బంధువులు దూరమైపోసాగారు. ఇదివరకు విజయ్ లేనప్పుడు నాకున్న ఒంటరితనం కేవలం మానసికం మాత్రమే. ఇప్పుడు నేను బాహ్యంగా అందరికీ దూరమైనట్టు ఫీల్ అవుతున్నాను. దాదాపు అందరూ మా ఇంటిని వెలివేసినట్టే చూస్తున్నారు.
విజయ్ వచ్చిన కొత్తలో సంజయ్ పుట్టినరోజు అయింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు ఎంతో సరదాగా గడిచింది. కబుర్లతో నవ్వులతో ఇల్లు హోరెత్తిపోయింది. ఈరోజు మళ్లీ సంజయ్ పుట్టినరోజు అయింది. అందరినీ పిలిచాను. ఇదివరకులాగానే ఏర్పాట్లు చేశాను. కానీ ఒక్కరూ రాలేదు. నాకు చాలా బాధ కలిగింది. విజయ్ నేనే మిగిలాము. 40 మందికి కావాలని తెచ్చిన కేక్స్ స్వీట్లు నేను విజయ్ సంజయ్ మాత్రమే తిన్నాము. నాకు చెప్పలేని దిగులు కలిగింది. నాది అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం. ఎవరెలా పోతే నాకెందుకులే అని నా పని నేను చూసుకునే స్వభావం. విజయ్ అలా కాదు. చుట్టూ ఉన్నవారిని గమనిస్తాడు. వారు కూడా తనలాగే ఉండాలని అనుకుంటాడు. చెడు కనిపిస్తే దాన్ని ఛేదించాలని తాపత్రయపడతాడు. అతను ఒక విధంగా క్రమశిక్షణ లేని ఈ వాతావరణంలో ఇమడలేకపోతున్నాడు అనిపిస్తోంది. అతని స్వభావానికి యథార్థానికి తీవ్రమైన యుద్ధం జరుగుతున్నట్టుగా గ్రహించగలిగిన నేను అతన్ని ఏమీ అనలేకపోతున్నాను. విజయ్ ఎప్పుడూ గుడికి రాడు. ఆ రోజు నా ప్రోద్బలం మీద గుడికి బయలుదేరాడు. ఈ మధ్య విజయ్ చాలా వరకు నాతో ఎక్కడికైనా రావడం బాగా తగ్గించేశాడు. ఎందుకంటే ఎక్కడికైనా కారు నేను డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అందుకు అతనికేమీ అభ్యంతరం లేదు. కానీ బజారులో వాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అది అతనికి చిరాగ్గా ఉంటుంది. సాధారణంగా గుడికి రా అంటే మామూలుగా అయితే అతను తిరస్కరించేవాడేమో. ఈరోజు అతని మనసు కూడా బాగాలేదు. సంజయ్ పుట్టినరోజుకి పిలిస్తే ఎవరూ రాకుండా మమ్మల్ని అవమానించారు. నేను అది అవమానంగా తీసుకోలేదు. వాళ్ల మనసుకి మామూలుగా కష్టం కలిగి ఉంటుంది, అందుకే రాలేకపోయారు అని సరిపెట్టుకున్నాను. విజయ్ అలా అనుకోలేకపోతున్నాడు. వాళ్లు కావాలనే అవమానించారు అన్నాడు. ఈ స్థితిలో అసలే కలత చెంది ఉన్న నన్ను మరింత నిరాశపరచడం ఇష్టంలేక నేను అడిగిన వెంటనే నాతో గుడికి బయలుదేరాడు. మేము గుడి దగ్గరికి వచ్చేసరికి చాంతాడంత క్యూ ఉంది. నాకు తెలిసిన పూజారి ఒకతను ఉన్నాడు. అతని కూతురు నా స్టూడెంటే. నన్ను చూడగానే అతను వచ్చి ఆదరంగా పలకరించి వేరే దోవగుండా తీసుకువెళ్లి త్వరగా దర్శనం చేయిస్తానని రమ్మనమని చెప్పాడు. ఇది నాకు ఎప్పుడూ అలవాటే. విజయ్ ఆ మాట వినలేదు. ఇది గుడి, అందరూ ఇక్కడ సమానమే. అందరినీ సమంగా చూడాల్సిన మీరే ఇలా ఆధిక్యతలు ప్రత్యేకతలు చూపిస్తే ఎలా? ఆ క్యూలో నిలబడిన వాళ్లు మాత్రం మాలాంటి వాళ్లు కాదా? ఇలా మీరు మాలాంటి కొంతమందిని పక్కదోవన దేవుడి దగ్గరికి త్వరగా తీసుకువెళ్తే వాళ్లకి ఇంకా ఆలస్యమవుతుంది. అంటే అన్యాయం అనేది ఇక్కడ కూడా పుడుతోందన్నమాట. నేనిది రిపోర్ట్ చేస్తే మీ ఉద్యోగం ఏమవుతుందో తెలుసా? తీక్షణంగా అడిగాడు. పూజారి తికమకగా చూశాడు. కంగారు పడ్డాడు. తడబడిపోయాడు. దండం పెట్టేసి వస్తాను అని గబగబా వెళ్లిపోయాడు. నేను సంజయ్ విజయ్ క్యూలో నిలబడ్డాం. ఆ క్యూ ఎంతసేపటికి కదలడం లేదు. నిలబడి నిలబడి కాళ్లు నొప్పులు పుట్టాయి. అలసట వచ్చేసింది. సంజయ్ ఇంటికి వెళ్లిపోదామని ఏడుపు ప్రారంభించాడు. నాక్కూడా ఎప్పుడు ఇంటికి వెళ్లిపోతానా అని ఉంది. కాని గుడికి వచ్చి దేవుణ్ణి చూడకుండా వెళ్లాడమా? నా వల్ల కాదు అనిపించింది. ఇక ఓపిక తెచ్చుకుని అలాగే నిలబడ్డాము. క్యూ నత్తనడకలా కదిలింది. ఎలాగైతేనేం దేవుడికి దగ్గరగా వెళ్తున్నామనే ఆనందం కలిగింది. కాని ఆ ఆనందం అట్టేసేపు నిలవలేదు. మాకు ఇంకా పర్లాంగు దూరం ఉండగా టైం అయిపోవడంతో తలుపులు మూసేశారు. నా ప్రాణం ఉసూరుమంది. విజయ్ మీద అంతులేని కోపం వచ్చింది. ఛీ, ఎప్పుడూ ఇంతవరకు దేవాలయానికి వెళ్లి ఇలా తిరిగి రాలేదు. తిరిగి వస్తుండగా సనిగాను నేను. నీకు దేవుణ్ణి చూడలేదని దిగులుగా ఉందేమో, నాకు అక్కడ మనం అన్యాయమైన పని చేయలేదని సంతృప్తిగా ఉంది అన్నాడు. నువ్వు చెప్పినట్టు బ్రతకాలంటే జనం ఢామ్మని చస్తారు, కసిగా అన్నాను నేను. అదేమిటి? అతను ఆశ్చర్యంగా అన్నాడు. అది అంతే, చెప్పినా నీకర్థం కాదు, పళ్ళ బిగున అన్నాను. నేను విజయ్ వచ్చిన కొత్తలో దేవాలయానికి వెళ్లాను. ఆ రోజు అస్సలు రద్దీనే లేదు. పూజారికి కొబ్బరికాయ పువ్వులు ఇచ్చి గంట కొట్టి శ్రద్ధగా చేతులు జోడించి కళ్ళు మూసుకుని దండం పెట్టాను నేను. కళ్ళు తెరిచేసరికి సంజయ్ కూడా దండం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. విజయ్ మాత్రం అలాగే చూస్తున్నాడు. దండం పెట్టవేం అన్నాను నేను.
ఎలా పెట్టను, చెయ్యి ఒకటే ఉందని ఎడం చెయ్యి పైకెత్తి చూపించాడు. నాకు భలే జాలేసింది. అతని ఎడం చెయ్యి అందుకుని దానికి నా కుడి చెయ్యి ఆనించి రెండు చేతులు కలిపి దేవుడికి దండం పెట్టాను. ఆ క్షణంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ రోజులు ఆ సాన్నిహిత్యం అదంతా క్రమంగా ఎప్పుడో కరిగిపోయినట్టుగా అనిపిస్తోంది. నాకు తెలిసిన విజయ్ నేను కలలు కన్న విజయ్ వేరు. అతను సున్నితమైన స్వభావం కలవాడు. ఎదుటి వారిని బాధ పెట్టేవాడు కాదు. కాని ఈ విజయ్ వేరు. ఇతను దేనికి భయపడ్డు, వెరవడు. చివరికి నన్ను నొప్పించే విషయాలైనా సరే అతను లక్ష్య పెట్టడం లేదు. ఏదైనా అంటే ఎంతసేపు డిసిప్లిన్, డిసిప్లిన్. ఈ మాటతో నా ప్రాణం విసిగెత్తిపోతోంది. ఇక ఇంటికి వచ్చాము. సంజయ్ పక్కన నేను పడుకున్నాను. అవతల గదిలో విజయ్ మేలుకుని ఉన్నాడని తెలుసు. కాని నాకెందుకో లేచి వెళ్లాలని అనిపించడం లేదు. అతనికి నాకు మధ్య ఏదో దూరం లాంటిది బాగా ఫీల్ అవుతున్నాను నేను. నాకు విజయ్ కావాలి, నిజమే. కాని అతనితో పాటు నా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరూ కావాలి. అతనికి వీరెవరు కావాలో అవసరం లేదో నాకు తెలియదు. కాని డిసిప్లిన్ మాత్రం కావాలి. అది చాలా ముఖ్యం అతనికి. ఇది నాకు బాగా అర్థమవసాగింది. మరునాడు సంజయ్కి బాగా జ్వరం వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి జ్వర తీవ్రతతో కలవరించసాగాడు. మా వీధి చివర ఒక డాక్టర్ ఉన్నాడు. విజయ్ రాత్రి 9 గంటల వేళ వెళ్లి ఆయనకి సంజయ్ పరిస్థితి చెప్పి చూడ్డానికి రమ్మన్నాడు. ఆ డాక్టర్ గారి సంగతి మాకు తెలుసు. 9 గంటలు దాటితే ఆయన భార్యతో క్లబ్కి వెళ్లిపోవాల్సిందే. విజయ్ వెళ్లేసరికి ఆయన భార్యతో కలిసి క్లబ్కి వెళ్లిపోతున్నాడట. ఇప్పుడు వీలు కాదు, రానని తిరస్కరించాడు. విజయ్ చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చాడు. సంజయ్కి ఆ రాత్రి బాగా సుస్థి చేసింది. అర్ధరాత్రి 12 గంటల వేళ హాస్పిటల్కి తీసుకువెళ్లాము. నేను చాలా భయపడిపోయాను. అక్కడ సమయానికి వైద్య సహాయం దొరకడంతో సంజయ్ ప్రాణాలు దక్కాయి. మేము డాక్టర్ రాలేదు, పోనీలే, అదే దక్కుతుందిలే అని ఇంట్లోనే ఉంచుకున్నట్లయితే నాకు వాడు దక్కేవాడే కాదు. సంజయ్ వారం రోజులకి కానీ కోలుకోలేదు. ఈ లోపల విజయ్ వీధి చివరిన డాక్టర్ గారి మీద కేసు పెట్టాడు. సంజయ్తో హాస్పిటల్లో సతమతమవుతున్న నాకు రమణ వచ్చి ఈ విషయం చెప్పే వరకు తెలియనే తెలీదు. ఈ మాట వినగానే నిర్ఘాంతపోయాను నేను. విజయ్ని మందలించాను. నీకేమైనా పిచ్చా, ఆయన ఏదో వీలుకాక రాలేదు, దానికి మనం గొడవ చేస్తే ఏం బాగుంటుంది అని. గొడవ? ఆయన డాక్టర్ వృత్తి అంటే గళ్లా పెట్టె పట్టుకునే వ్యాపారం అనుకుంటున్నాడు కాబోలు. మనం పలుకుబడి డబ్బుగల వాళ్లం కాబట్టి సంజుని దక్కించుకోగలిగాము. మన స్థానంలోనే ఎలాంటి అండదండలు లేని మామూలు వ్యక్తితో వెళ్లాడనుకో, ఆ రోజు వాళ్లకి బిడ్డ దక్కి ఉండేవాడా? వైద్య వృత్తి పట్ల పవిత్రమైన భావం, విశ్వాసం, సహనం లేని వారు డాక్టర్లుగా రానే రాకూడదు. నేను చూస్తూ ఉన్నాగా, వీళ్లు డాక్టర్లా లేరు. రోగాలు పీక్కుతుంటున్నాయని భయపడి జనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లే పీక్కుతింటున్నారు. దీనివల్ల లాభం ఏమైనా ఉంటుందా అసలు అని అడిగాను నేను. లాభం ఉంటుందా లేదా అన్న ఆలోచన అనవసరం. ఇంకోసారి అయినా జాగ్రత్తగా ఉంటాడు. విజయ్ వెళ్లిపోయాడు. ఇదంతా వింటున్న రమణ బాధగా చూస్తూ, వదిన, అన్నయ్యకి మరీ ఇంత చాదస్తం ఎక్కువైపోయిందేమిటి అన్నాడు. అదే నాకు బాధగా ఉంది, నేనెంత చెప్పినా వినరు అన్నాను. కోర్టులో కేసు చాలా కాలం నడిచింది. ఎదుట ప్లీడరు ఎప్పుడూ వాయిదానే అడిగేవాడు. చివరికి ఆ డాక్టర్ గారికి ఎలాంటి శిక్ష పడలేదు. డాక్టర్ కూడా మానవమాతుడే అంటూ జడ్జి గారు కేసు కొట్టేశారు. మాకు మాత్రం ప్లీడర్ ఫీజు 1000 రూపాయలకు పైగా అయింది. ఎందుకొచ్చిన గొడవ ఇది అన్నాను నేను. నీకు గొడవగా ఉందేమో, నాకు ఒక అన్యాయాన్ని ఎదుర్కొన్నాను అనే సంతృప్తి అన్నాడు విజయ్. ఇతనికి నేనేమి చెప్పినా అర్థం కాదు, అతని స్వభావం మారదు అనిపించింది. విజయ్ ప్రభుత్వం దగ్గర గ్రాంట్ తీసుకుని కోటీ సెంటర్లో ఎక్స్ జవాన్ టీ స్టాల్ ఓపెన్ చేశాడు. అది 2 నెలల కంటే ఎక్కువ నడవలేదు. దానికి కూడా విజయ్ స్వభావమే బెడిసి కొట్టింది. టీ తాగడానికి వచ్చిన వాళ్లు టీ తాగిన వెంటనే లేచి వెళ్లిపోరు. ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడతారు. విజయ్ వాళ్లని లేచి పొమ్మనేవాడు. టీ స్టాల్లో అడుగు పెట్టగానే కబుర్లతో కాలక్షేపం చేయకండి, అరువు లేదు, ఎక్కువ శబ్దం చేయరాదు అని తాటికాయంత అక్షరాలు వచ్చిన వాళ్లు కనుబొమ్మలెత్తి చూసేలా చేసేవి. టీ స్టాల్ మూతపడిన నాటి నుంచి విజయ్ మళ్లీ బాగా డ్రింక్కి అలవాటు పడ్డాడు. అతని చేత అది మానిపించాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. నన్ను తాగవద్దని అనుకురాదా, నువ్వొద్దంటే నీకు తెలియకుండా తాగాల్సి వస్తుంది. ప్లీజ్ నీ ఎదుట అబద్ధం చెప్పే కర్మ నాకు పట్టించకు. నేను తాగకుండా ఉండలేకపోతున్నాను అర్థింపుగా అన్నాడు. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆ తాగుడు, ఆ నిస్పృహ 2-3 రోజులే. మళ్లీ మామూలుగా బాగా అయిపోయేవాడు. రెట్టింపు ఉత్సాహంగా ఉన్నట్లు ప్రవర్తించేవాడు, జోక్ చేసేవాడు. నాకు అమ్మయ్యా అనిపించేలోపే ఏదో ఒకటి జరిగిపోయేది. ఆ రోజు నేను కాలేజీ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాను.
మరునాటి నుండి నాకు కాలేజీకి సెలవులు. నేను ఎంతో సంతోషంగా మనసు నిండా సెలవులు ఎలా గడపాలా అని ఎన్నో ప్లాన్లు పెట్టుకుని ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి విజయ్ సోఫాలో పడుకుని ఉన్నాడు. అతని నుదుటికి కట్టు ఉంది. ఏమిటిది, ఏమైంది? గబాలన దగ్గరికి వస్తూ అడిగాను. చిన్న కొట్లాట జరిగింది అన్నాడు. కొట్లాట? నేను గుండెల మీద చేతులు ఆనించుకున్నాను. భయపడకు, మధ్యాహ్నం బజారు వెళ్లాలని నేను బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను. మధ్యాహ్నం కదా, రోడ్డు మీద జనం ఎక్కువ లేరు. అక్కడ ఒక ఆడపిల్ల బస్ కోసం నిలబడి ఉంది. నలుగురు మగపిల్లలు చేరారు. పాపం ఆ అమ్మాయి తలెత్తలేదు, వాళ్ల వైపు కూడా చూడలేదు. వాళ్ళు ఆ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడుతూ జోక్ చేయసాగారు. నేను భరించలేకపోయాను. ఆ అమ్మాయి కళ్ళనీళ్ల పర్యంతమవుతోంది. కాగితం ఉండలు చుట్టి ఆ అమ్మాయి మీద పడేస్తున్నారు. ఆ అమ్మాయిని కవ్వించి ఏదైనా అంటే గేలి చేయాలని చూస్తున్నారు. నాకు మండిపోయింది. వెళ్ళి చితకబాదాను. వాళ్ళు నన్ను కొట్టారు. గాయమైంది. నాకు కాస్త రక్తం వచ్చింది. కానీ వారిలో ఒకడికి నా చేతిలో పళ్ళే ఊడాయి. ఈరోజు నాకు రెండు చేతులు ఉండుంటేనా వాడి రక్తం కళ్ళ చూసుండేవాణ్ణి. నేను నిర్ఘాంతపోయి చూస్తున్నాను. బజార్లో అక్కడ ఇంకెవరూ లేరా అన్నాను. ఉన్నారు, కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళసలు మగాళ్లేనా అనిపించింది. పాపం ఆడపిల్ల తన దారిన తను పోతూ బస్ కోసం నిలబడితే అంత అల్లరి చేస్తాలా? పనిలేని వెదవలు. విజయ్ పళ్ళు బిగించాడు. నేను నిట్టూర్చాను. ఆ రాత్రి విజయ్కి ఒళ్ళు నొప్పులు ఎక్కువైతే నేను వేడినీళ్లలో గుడ్డ ముంచి కాచాను. విజయ్, ఇదంతా నీకెందుకు? ఎందుకిలా అన్నీ నెత్తిన వేసుకుంటావు అన్నాను. నెత్తిన వేసుకున్నానా? అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నా వల్ల కాదు అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. అతనితో తర్కించి లాభం లేదు. విజయ్ బస్టాప్ దగ్గర చావగొట్టిన స్టూడెంట్ మా పక్క వీధిలో అతనేనని నాకు తరువాత తెలిసింది. అతను మా మీద బాగా పగబట్టాడు. నేను వస్తుంటే వెళ్తుంటే వెకిలి చేష్టలు, అనూహ్యమైన మాటలు మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో స్టూడెంట్స్తో పేచీ అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఒకరోజున మేం సినిమాకి వెళ్లి వచ్చేసరికి మా ఇంటి ముందున్న తోట అంతా ధ్వంసమయ్యింది. మా ఇంటి అద్దాల తలుపులు బద్దలైపోయాయి. గోడల మీద బొగ్గుతో వికారంగా విజయ్ ఆకారం కుడిచేయి లేకుండా వేసి ఉంది. దాని కింద మిస్టర్ డిసిప్లిన్ గెట్అవుట్ ఫ్రమ్ అవర్ లొకాలిటీ అని రాసి ఉంది. చిత్రంగా అది చూసి విజయ్ మండిపడలేదు. ఏడ్సారెదవులు, డర్టీ రాస్కెల్స్, నన్నేం చేయలేని దద్దమ్మలు, నా ఎదురుగా రాలేక ఇలా నక్కచాటుగా చేశారు అన్నాడు. ధ్వంసమైన ఆ తోటని, ఆ పగిలిన అద్దాల్ని చూసేసరికి నా నడుం విరిగినంత పనైంది. అవి సరిచేయాలంటే మళ్లీ ఎంత ఖర్చు, ఎంత శ్రమ. తోటని సరిచేసుకున్నాము. డబ్బు ఖర్చు పెట్టి అద్దాల తలుపులు బాగు చేయించుకున్నాం. కానీ అంతటితో కష్టాలు తీరలేదు. నేను బజారుకి షాపింగ్ అని వెళ్లాను. కారు పార్కు చేసి షాపులోకి వెళ్లి గంట తరువాత తిరిగి వచ్చేసరికి నా కారు లేదు. ఎవరో ఎత్తుకుపోయారు. నేను ఇంటికి వచ్చి చెప్పగానే విజయ్ పోలీస్ రిపోర్టు ఇచ్చాడు. 2 రోజుల అనంతరం నా కారు అద్దాలు పగిలి సీట్లు చిరిగి బండి నిండా సొట్టలతో లైట్లు తుక్కయ్యి పబ్లిక్ గార్డెన్స్లో ఒక చెట్టు కింద దొరికింది. ఎవరో గిట్టని వాళ్లు చేసినట్లుగా అని పోలీసులు కేసు నమోదు చేయలేదు. విజయ్ ఆ స్టూడెంట్సే అని చెప్పారు. ఆధారం లేదని తోసిపుచ్చారు వాళ్లు. నేను ఇక భరించలేకపోయాను. ఇంటికి రాగానే విజయ్ పోలీసు అధికారుల మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నేను అరిచినట్లుగా అనేశాను. అబ్బబ్బా, ఇంకా ఇప్పటికన్నా నీ డిసిప్లిన్ ఆపు. నీ డిసిప్లిన్ వల్ల జరిగిన అనర్థాలు చాలలేదా? మనం ఇంత నష్టపోయినా నీ కళ్ళు తెరిపిన పడ్డం లేదా? కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా? అందరూ కళ్ళు ఉండి కూడా లేని వాళ్లలా ఎందుకు చేస్తున్నారో, నోరు ఉండి కూడా మూగవాళ్ళు ఎందుకవుతున్నారో. నువ్వు డిసిప్లిన్ అంటూ వీధిలో పోయే తద్దినాన్ని ఇంటికి తీసుకొచ్చావు. ఎవరికి ఇదంతా భరించే సహనం శక్తి తీరుబడి ఉంది అంటావు? అందుకే తన వరకు రానంత వరకు పట్టించుకోని ధోరణి అందరూ అలవాటు చేసుకున్నారు. ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావా అన్నాను నేను. రాధా, నాన్సెన్స్ మాట్లాడకు. ఎక్కడో ఎవరో ఒకరైనా తెగించి ధైర్యం చేయకపోతే ఈ తామర తంపర్ల అందరినీ చుట్టుకుంటాయి. అందరిలోనూ మనం ఎక్కడ నష్టపోతామేమోననే ఆ స్వార్థం బలిసిపోబట్టే లోకం ఇలా అధోగతి అవుతోంది. అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తే ఈ అరాచకానికి చోటే ఉండదు. బెదిరించేవాళ్లు, అడ్డు నిలిచేవారు లేకపోతే దుర్మార్గులకి ఇంకా అలుసు అవుతుంది. అమాయకుల్ని ఇంకా ఏడిపిస్తారు. అందరి సంగతి నాకు వద్దు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను రాజీ పన్ను పోరాడుతూనే ఉంటాను. భగవాన్, నాకున్నది ఒకటే చెయ్యి, అయినా 100 చేతులు ఉన్నట్లుగా పోట్లాడగలను. నాకున్నది భుజబలం కాదు, ఆత్మవిశ్వాసం, మనోబలం అన్నాడు. ఆ పోట్లాడతావు, పోట్లాడే మనగాడు వచ్చాడు. అందుకే దేవుడు ఒక చెయ్యి నరికేసి అవిటివాణ్ణి చేశాడు. అసలు నువ్వు ఆ యుద్ధం నుంచి తిరిగి రాకుండా ఉంటే బావుండేది అన్నాను నేను. నా వాక్యం ఇంకా పూర్తి కాలేదు. నా చెంప చెళ్ళుమంది. నేను నిరుత్తరాళ్ళి అయినట్టు చూస్తున్నాను. విజయ్ కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి.
నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావా? అతని చెయ్యి మళ్లీ లేవబోయి ఆగిపోయింది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిన్ను షూట్ చేస్తాను, జాగ్రత్త. అతను అక్కడి నుంచి మెరుపులా వెళ్లిపోయాడు. నేను తొందరపడిన మాట నిజమే, కాని నా బాధ అలాంటిది. నా బాధ ఏమిటో అతనికి అర్థం కాలేదు. నేనేం చెయ్యను? నేను కాలేజీకి వెళ్లి సుమిత్ర దగ్గర కూర్చుని కావాలనే తిరిగి వస్తూ దుర్గ దగ్గర ఆగాను. దుర్గ కుతూహలంగా చూసింది. మనసులో ఏమున్నా పైకి బాగానే మాట్లాడింది. సంజయ్ని అక్కడ నిద్రపుచ్చి నేనింటికి వచ్చేశాను. నేను వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి, లైట్లు వేసి ఉన్నాయి. సోఫాలో విజయ్ పడి ఉన్నట్లుగా పడుకుని ఉన్నాడు. అతను బాగా తాగాడని అక్కడున్న ఖాళీ సీసాలే చెబుతున్నాయి. అతని దగ్గరగా నేల మీద జానీ కూర్చుని ఉంది. అతను దాని తలను నిమురుతూ ఉన్నాడు. నేను అతన్ని చూసి చూడనట్టు వెళ్లిపోయాను. అసలే మొండి, అందులో బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. ఇప్పుడు గొడవ మొదలు పెడితే అతన్ని ఆపలేను. నేను వెళ్లి గదిలో పడుకున్నాను. నా మనసంతా భయంకరమైన ఒంటరితనంతో నిండిపోయింది. ఇది వరకు ఒంటరితనంలో నాకు విజయ్ గురించిన ఆలోచనలు తోడుగా ఉండేవి. అందులో నాకు ఓదార్పు ఉండేది. ఇప్పుడు నాకెవ్వరూ లేనట్టుగా అనిపిస్తోంది. విజయ్కి నాకు మధ్య అంతులేని అఘాతం కనిపిస్తోంది. ఇది పూడేటట్టు లేదు. విజయ్ నన్ను పిలవలేదు. ఎంత చిత్రం! ఇదివరకు విజయ్ వేల మైళ్ళ దూరంలో ఉన్నా నా దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఇప్పుడు అతను నా పక్క గదిలోనే ఉంటున్నాడు, అయినా వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా ఉంది. జీవితం ఎంత తమాషా అయింది అనుకున్నాను. ఇక మరునాడు లేచాను. త్వర త్వరగా నా పనులు పూర్తి చేసుకున్నాను. అతనికి కాఫీ ఇస్తే అందుకోకుండా సంజు ఏడి అని అడిగాడు. రమణ దగ్గర వదిలి వచ్చాను. మన పోట్లాటల మధ్య వాడు నలిగిపోవడం నాకిష్టం లేదు. కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటాడు, ఇక్కడికి రాడు అన్నాను. అంతా నీ పెత్తనమేనా అని అడిగాడు. ఇంటి బాధ్యత అంతా నెత్తిన వేసుకోగలేనిది, పెత్తనం తీసుకుంటే తప్పేమిటో అన్నాను నేను. విజయ్ కాఫీ కప్పును ఒక్క తోపు తోశాడు. నన్ను షూట్ చేయడానికి ఇన్ని మాటలెందుకు? ఒక్క తూట చాలు, వెళ్ళు, నా పెట్టెలో ఉంది, తెచ్చుకో రివాల్వర్ అన్నాడు. అది నీకు వచ్చిన విద్య. మనుషుల్ని చంపడంలో ఆరితేరిన వాడివి, నువ్వే చేయాలి. బాధ కలిగితే ప్రాణాలు తీయడం కాదు, తీసుకోవడమే తెలుసు నాకు. ఆ పనే ఎప్పుడో చేస్తాను. అప్పుడు నువ్వు సుఖంగా బాగా ఆనందంగా ఉండు కాని ఆవేశంగా అన్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎన్నాళ్ల నుండో ఈ వేదన పడుతున్నాను, ఇక భరించలేనని అనిపిస్తోంది. నేను అరగంటలో కాలేజీకి వెళ్లిపోయాను. మధ్యాహ్నం నేను కాలేజీ నుంచి రాబోతూ ఉండగా రమణ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వదిన, అన్నయ్యని హాస్పిటల్లో చేర్పించారు, త్వరగా రా అన్నాడు. ఏమిటి, ఏమైంది అన్నాను నేను. షూట్ చేసుకున్నాడు, పని మనిషి వచ్చి చెబితే వెళ్లాను. నా కళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ల కింద భూమి తేలిపోతున్నట్లుగా ఉంది. రమణ చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. రమణ వచ్చిన టాక్సీలోనే హాస్పిటల్కి పరిగెత్తాము. డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు, చెప్పలేమంటున్నారు. రక్తం కావలసి వచ్చింది, రమణ తను ఇస్తాను అంటున్నాడు. నాకు ఇవేమీ వినిపించడం లేదు. ఆపరేషన్ చేసి గుళ్ళు తీసేశారు. ఎడమ చేత్తో కాల్చుకోవడం వల్ల గురి సరిగా కుదరలేదు, లేకపోతే అప్పటికప్పుడే ప్రాణం పోవాల్సింది. రమణ జేబు నుంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు. వదిన, ఇంట్లో అన్నయ్య పక్కన దొరికింది, నీకే అన్నాడు. నేను అది తీసుకుని చదవసాగాను. విజయ్ రాశాడు, రాధా, ఈరోజు నువ్వు మాటలతో నన్ను షూట్ చేసి వెళ్లిపోయావు. నేనిప్పుడు జీవచ్చవాణ్ణి. జీవితం మీద ఇచ్చలేని మనిషి ఏం చేస్తాడో నీకు తెలుసు. రాధా, నేను నీకు కనిపించను. నీ మాటలను బట్టి నేను నిన్ను చాలా బాధ పెట్టాననే అనుకుంటున్నాను. నేను యుద్ధంలో గెలిచినా ఇక్కడ చిత్తుగా ఓడిపోయాను. నేనేం చేశాను? నా నేరమేమిటి? మీరంతా కలిసి నన్ను ఎందుకిలా దోషిలా చేశారు? ఎందుకు అంటరానివాడిగా చూస్తున్నారు? నేను డిసిప్లిన్ పాటించాను, అంతేగా. ఈ డిసిప్లిన్ వల్ల మనిషి తనకి తనే కాకుండా ఎదుటివాణ్ణి కూడా ఎంత సుఖపడతాడో మీకు తెలీదు. నేను అవిటివాణ్ణి, నిజమే. కానీ ఇంత క్రితం నీ నోటి నుంచి ఆ మాట వినే వరకు దాన్ని గురించి నాకు బాధ కలగలేదు. ఇప్పుడు నేను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అవిటివాణ్ణే. నువ్వన్నది అక్షరాలా నిజం. నేను ఎంత పోరాడుతానో అని భయం వేసి భగవంతుడు నా చెయ్యి తెగ్గొట్టేసినట్లున్నాడు. రాధా, నేను ఎంతో ఆశతో తిరిగి వచ్చాను. నాకు నువ్వు ఉన్నావనే నమ్మకంతో వచ్చాను. వచ్చినప్పటి నుంచి జరిగిందేమిటి? ఒక యుద్ధం వదిలేసి వచ్చిన నేను ఇంకో యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదట సంజయ్తో. వాడు నన్ను ద్వేషించకుండా తండ్రిగా గుర్తించేటట్లు చేసుకోవడం ఒక పెద్ద బాధ అయింది. తరువాత నీతో రాజీపడ్డం. నేను లేకుండా 3.5 సంవత్సరాలు గడిపిన నీ జీవితం ఇంకెవరితోనో పెనవేసుకుంది. అది ఛేదించి నిన్ను సొంతం చేసుకోవడం సామాన్యమైన పని కాదు. తరువాత ఫైనాన్షియల్గా నేను అహాన్ని చంపుకుని రాజీపడ్డం ఇవన్నీ ఒక ఎత్తు. ఈ డిసిప్లిన్ విషయంలో పోరాటం ఇంకో ఎత్తు. క్రమశిక్షణ, బాధ్యత అనేవి నా నరనరంలోనూ జీర్ణించిపోయాయి. అవి అంటేనే ఏమీ తెలియని ప్రపంచంలో వచ్చిపడ్డ నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి నువ్వు నా వైపు ఆలోచించి చూడు. నేను మూగగా చేస్తున్న యుద్ధం నీకు అర్థమవుతుంది. నేను సొసైటీలో ఎందుకూ పనికిరానివాడిగా, అర్హత లేనివాడిగా అయ్యాను. అందుకే ఈ సొసైటీ నన్ను వెలివేసింది. కానీ ఆ సొసైటీ నీకు కావాలి. ఇది మనిద్దరి మధ్య యుద్ధమైపోయింది. రాధా, నేను అలసిపోయిన సైనికుణ్ణి. నా క్రమశిక్షణ ఈ సొసైటీకి నచ్చదు. బాధ్యత లేని వేవర్బాగా, జల్సాగా, జులాయిగా తిరిగే ఈ సొసైటీ నాకు నచ్చదు. మరి నేను జీవించడమేలా? అసలెందుకు జీవించాలి? ఎవరిని సుఖపెడుతున్నానని? నేను ఒక్కోసారి ఎంత బెంబేలు పడుతున్నానో నీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నువ్వు కూడా వాళ్లలో మనిషివే కాబట్టి. నీ బలం నాకుంటే నేనెంతైనా పోరాడగలను. నాకు నువ్వు లేవని తెలిసిన క్షణంలోనే నా ఆయువు పట్టుకు దెబ్బతగిలింది. ఇంత క్రితం నువ్వు అన్నమాట ఎంత నిజం. బాధ కలిగితే మన ప్రాణాలే మనం తీసుకోవాలి. ఎదుటి వాళ్ల ప్రాణాలు తీయకూడదు. నిజం, ముమ్మాటికి నిజం. అందుకే నేనీ పనికి తలపడుతున్నాను. నా రాధ, నా కోసం ఆలోచించే రాధ, నా కోసం కలలు కనే రాధ ఏది? నీలో ఏమాత్రం లేదనిపిస్తోంది. నేను చాలా నిస్పృహకి గురయ్యాను. నేను నీకు అర్థం కానట్టే నువ్వు కూడా నాకు అర్థం కావడం లేదు. రాధ, ఒకటి మాత్రం నిజం. ఈ ప్రపంచంలో మంచి అనే దాని ప్రాణం చాలా సుకుమారం. దాన్ని ప్రతి మనిషి జాగ్రత్తగా కాపాడాలి. లేకపోతే ఈ సంఘం రాక్షసులమయంగా అయిపోతుంది. నాకు చేతనైనంత వరకు ఒకరికి తలవంచకుండా చేశాను. ఆ తృప్తి ఒకటే నాకు మిగిలిపోతుంది. నేను పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం లేదు. నాకిక్కడ పని లేదు. నేను పనికిరాని వాణ్ణి కాబట్టి వెళ్ళిపోతున్నాను. నువ్వన్నమాటే శూలంలా పొడుస్తోంది. నిజమే, నేను తిరిగి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. సారీ రాధా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. క్షమించు విజయ్. ఆ ఉత్తరం చూస్తూ రమణ అన్నాడు, అన్నయ్య ఏం రాశాడు అని. చూడు, చదవమని ఇచ్చాను రమణకి. రమణ చదివాడు. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, అన్నయ్యని మనం అర్థం చేసుకోలేదు వదిన. వాడికి మనం అండగా ఉండాల్సింది పోయి ఒంటరి వాడిని చేశాము. రమణ, ఇలాంటి సైనికుల్ని మనం రక్షించుకోవాలి కదా. నీతి కోసం, నిజాయితీ కోసం, క్రమశిక్షణ కోసం పోరాడేవారు మనకి ఎంతో అపురూపం కదూ. జీరపోయిన గొంతుతో అన్నాను. అవునన్నట్టు తల ఊపాడు రమణ. డాక్టర్ వస్తుంటే లేచి నిలబడ్డాము. యుఆర్ లక్కీ మేడం, ఆయనకు గండం గడిచింది, ప్రాణానికి పర్వాలేదు అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వణుకుతున్న కంఠంతో అన్నాను నేను. నేను రమణ విజయ్ గదిలోకి వెళ్ళాము. అతనికి ఇంకా స్పృహ రాలేదు. నేను కళ్ళనీళ్లతో అతని ముఖం చూస్తూ అనుకున్నాను, విజయ్, నీ ప్రాణం నిలిపి భగవంతుడు నన్ను క్షమించాడు. నువ్వు కూడా నన్ను క్షమించు. నేను అమాయకంగా, మూర్ఖంగా, పిరికిదానిలా ప్రవర్తించాను. ఇంకెప్పుడూ అలా చేయను. ఇక నుండి నేను కూడా నీతో కలిసి పోరాడుతాను. సంజయ్ని కూడా ఆయత్తం చేస్తాను. నువ్వు ఇక ఎప్పుడూ ఒంటరివాడివి కాదు. నీ అండగా మేమందరము ఉన్నాము అని అనుకోసాగాను. ఆ క్షణంలో నాకెంతో ధైర్యం వచ్చింది. విజయ్కి నేను ఇప్పుడు నిజమైన భార్యగా నిలబడగలను అనుకున్నాను. ఆ విశ్వాసం నాకు 1000 ఏనుగుల బలం తెప్పించినట్లుగా అయింది. ఇది కథ. ఇక సెలవు.